ప్రియమైన ఆత్మబంధువులారా, ఇస్ దేర్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ ప్రపత్తి అండ్ ది పాత్ ఆఫ్ యోగా దిస్ ఇయర్స్? ప్రపత్తి మార్గం అంటే భక్తి మార్గం, సరెండర్ మార్గం, శరణాగతి మార్గం. దానికి యోగ మార్గానికి ఏమైనా భేదం ఉందా? రెండు సమానమైన. భగవద్గీతలో వాసుదేవ స్వామి వారు నాలుగు యోగాల గురించి చెప్పారు. కర్మయోగం, భక్తి యోగం అంటే ప్రపత్తి యోగం, తర్వాత ధ్యాన యోగం, జ్ఞాన యోగం. ఒక విషయం మీరు అందరూ మనసులో ఒక విషయం బాగా గాఢంగా నాటుకోవాలి మీ మనసులో. ఇందులో మీరు ఏమీ కంగారు పడకూడదు. సబ్జెక్టు మనకి ఎంత బాగా అవగాహన అయితే మనసు అంత తొందరగా చల్లబడుతుంది. అంటే ఎంత బాగా చల్లబడిపోతుందంటే ఇంకా వైకుంఠానికి ప్రయాణం చేద్దామని ఆలోచన కూడా మీకు తగ్గిపోతుంది. మీకు సబ్జెక్టు బాగా అర్థమవుతుంటే, మీరు క్లోజ్గా ఫాలో అవుతుంటే వైకుంఠానికి వెళ్లాలనే తలంపు కూడా మీకు ఇంకా కలగదు. అంటే వైకుంఠానికి వెళ్ళాలి మనం అనే కోరిక కూడా పోతుంది. సబ్జెక్ట్ అవగాహనలో అండర్స్టాండింగ్ అంటే పరమేశ్వరుడు ఆ సబ్జెక్ట్ని మనం ప్రాపర్గా ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకునే శక్తి ఏమని ఈశ్వరుని ప్రార్థించాలి. అలా ప్రార్థిస్తే ఇప్పుడే ఇక్కడే మనసు చల్లబడిపోతుంది. అంటే ఎంత కూల్నెస్ వచ్చేస్తుందంటే మీకు కైలాసాన్ని మర్చిపోతారు, వైకుంఠాన్ని మర్చిపోతారు, మరణం కూడా మర్చిపోతారు. అంత సబ్జెక్టు అంత కూల్నెస్ వచ్చేస్తుంది. ఈ నాలుగు యోగాల లక్ష్యం మనస్సును బాగు చేసుకోవటానికి, అది మర్చిపోతున్నాం మనం. ధ్యాన యోగం లక్ష్యం ఏంటో వేరుగా వేరుగా ఉన్నాయని అలా కంగారు పడకండి. ఈ ధ్యాన యోగ లక్ష్యం, జ్ఞాన యోగ లక్ష్యం, కర్మయోగ లక్ష్యం, భక్తి యోగ లక్ష్యం, ఈ అన్నిటి లక్ష్యాలు మనస్సును సంస్కరింపజేసుకోవటానికి, మన మనస్సును బాగు చేసుకోవటానికి. అంటే వస్తువు యోగం మనకు పట్టి పక్కర్లేదు. వస్తువు ఆల్రెడీ ప్రజెంట్, ఆల్వేజ్ ప్రజెంట్. మన హృదయంలో సదా సిద్ధంగా ఉంది. మన హృదయంలో ఎప్పుడు సిద్ధంగా ఉంది వస్తువు. ఆ వస్తువు ఎప్పుడు సిద్ధంగా ఉందని కొత్తగా మనం సంపాదించేది ఏమీ లేదు. పూర్వజన్మల్లోనే మనం స్వరూపంగానే ఉంది అది. ఈ జన్మలో కూడా మనం స్వరూపంగానే ఉంది, రాబోయే జన్మలో కూడా స్వరూపంగానే ఉంటుంది. అయితే ప్రతి జన్మలోనూ స్వరూపంగా ఉన్నప్పటికీ అదేమిటో మనకు తెలియటం కాబట్టి, దానికి సంబంధించిన అవగాహన మన మెదడుకు లేదు కాబట్టి అది తెలియబట్టం లేదు. మనకు కూడానే వస్తుంది, అయితే వేరుగా రావటం లేదు, స్వరూపంగానే వస్తుంది. మన శరీరం కంటే దగ్గరగా సన్నిహితంగా ఉంటుంది, కానీ తెలియకపోవటం వల్ల అది దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే భగవంతుడు ఆ వస్తువుని మనకి వ్యక్తం చేయటం కోసం ఆయన స్వరూపంగానే ఉన్నాడు కదా. ఆయన స్వరూపంగా ఉన్నాడన్న సంగతి మనకి తెలియకపోవటం వల్ల ఈ కైలాసానికి ఎప్పుడు వెళ్ళిపోదాం, వైకుంఠానికి ఎప్పుడు వెళ్ళిపోదాం అని అనిపిస్తూ ఉంటుంది. మనకి తెలిస్తే మనకి ఏ కోరిక రాదు. కోరిక ఉదయం డిజైర్ యారేజ్ కాదు. తెలియకపోతే దుఃఖం, తెలిస్తే సుఖం. తెలియకపోతే అశాంతి, తెలిస్తే శాంతి. అందుచేత అన్ని యోగాల లక్ష్యం మన ఇంద్రియాలను అదుపు చేసుకోవటం, మన మనస్సును అదుపు చేసుకోవటం అనే సంగతి మనకు తెలియటం. యోగం అంటే ఏదో ఉందనుకోకండి. అంటే మన మనస్సును నిదానం చేసుకోవటం, మన మనస్సును సంస్కరింపజేసుకోవటం, మన మనస్సును మనం స్వాధీనం చేసుకోవటం, మనం చెప్పినట్టుగా మన మనస్సు మన ఇంద్రియాలు వినేటి చేసుకోవటమే యోగం యొక్క లక్ష్యం. చాలామంది ఏమంటారంటే జపం చేసుకుంటే జపం సాగటం లేదండి, ధ్యానం చేసుకుంటే ధ్యానం సాగటం లేదని చెప్తారు. అయితే రాగద్వేషాలు బలంగా ఉన్నప్పుడు, కామక్రోధాలు బలంగా ఉన్నప్పుడు, మన మనస్సులో హెచ్చు తగ్గులు, అప్స్ డౌన్స్, హెచ్చు తగ్గులు ఎక్కువగా ఉన్నప్పుడు మనస్సుని ధ్యానం చేద్దామన్నా అది ధ్యానంలో నిలబడదు. మనకి ఏదైనా శరీరంలో ఎక్కడైనా పెయిన్ వస్తుంటే, బాధ వస్తుంటే మనస్సు ఇది అక్కడే కూర్చుంటుంది. మనం ఎంత ఆపి చేసుకున్నామో మనస్సుని ఎక్కడ బాధ ఉందో అక్కడికి పెడుతుంది. మనస్సును ఎలా నియమించాలి, ఇంద్రియాలను ఎలా నియమించాలి తెలియ చెప్పేది యోగం యొక్క లక్ష్యం. అది నియమించుకున్నాక మన ధ్యానం బాగా సాగుతుంది, శాంతి చెడదు, ధ్యానం కూడా నదీ ప్రవాహం లాగా తైలధార వలె సాగుతుంది. అంటే విరళ చింతనం కాదు, సరళ చింతనం వస్తుంది. అంటే విరళ చింతనం అంటే బయట మధ్య మధ్యలో చెంపులు ఉంటాయి, సరళ చింతనం అంటే నదీ ప్రవాహం లాగా తైలధార వలె ఒక చెంబులోని నీళ్లు ఇంకో చెంబులో పోస్తా ఉంటే ఎలా ధారలాగా ఎలా పడతా ఉంటుందో మనస్సు, ఇంద్రియ నిగ్రహం ఉన్న మనస్సుకి ఆ ధ్యాన స్థితి అలాగా చక్కగా అంత తైలధార వలె చక్కగా ప్రవహిస్తూ ఉంటుంది. అంటే ఇంద్రియ నిగ్రహం లేకుండా, మనోనిగ్రహం లేకుండా ధ్యానం చేద్దామన్నా ధ్యానం సరిగ్గా కుదరదు. కృష్ణుడు ఏమని చెప్పంటే నెమ్మదిగా నెమ్మదిగా స్లోగా స్టడీగా వెళ్ళమన్నాడు. యోగాన్ని కూడా స్లోగా చేసుకురావాలి, కానీ ఒకసారి సడన్ బ్రేక్ చేసినట్టుగా ఉండకూడదు. క్షణానికి నెమ్మదిగా నెమ్మదిగా స్లోగా స్టడీగా వెళ్ళమన్నాడు భగవంతుడు వాసుదేవుడు. ఒకసారి మనం సడన్ బ్రేక్ వేస్తే మైండ్ అప్సెట్ అవుతుంది. నీకు పూర్వజన్మలో వాసన బలీయంగా ఉంటాయి, వేడంలో వస్తూ ఉంటాయి తలంపులు. అంటే మన శరీరానికి వయస్సు 70 సంవత్సరాలు ఉంది, కానీ ఆ జన్మాంతరం వాసన యొక్క 8000 సంవత్సరాల నుంచి ఉంటుందో వాసన. వాసన వయసు ఎక్కువ, నీ శరీరం యొక్క వయసు తక్కువ, సాధన యొక్క వయసు తక్కువ. అంచేత ఆ వాసన యొక్క వేగం అతి బలీయంగా ఉంటుంది, అది వేగంగా వస్తూ ఉంటుంది. దాన్ని స్వాధీనం చేసుకోవడానికి, అదిపుడే పెట్టుకోవడానికి యోగం అవసరం. ఆ యోగం కంగారు పడితే వచ్చేది. నెమ్మదిగా ఒక ప్లాన్ చేసుకుని స్లోగా స్టడీగా చేసుకుంటూ ఒక నిశ్చయానికి వచ్చి ఆ నిశ్చయంలో మళ్ళీ వ్యావరింగ లేకుండా అప్పుడు వర్కౌట్ చేయటం స్లోగా చేస్తూ ఉండాలి. స్టడీగా చేసుకుంటూ వస్తే నీ మనస్సు నీకు స్వాధీనంలోకి వస్తుంది, కుదిరిపడుతుంది. నీ మనస్సు నువ్వు ఎప్పుడైతే స్లోగా వర్క్ చేసావో అప్పుడు నీ మనస్సు నీకు విరోధంగా ఉండదు, నీ మనస్సు నీకు స్నేహితుడు అవుతుంది. బాహ్యంగా ఉన్న మనకు స్నేహితుడు మనకెంతో ఉపకారం చేస్తాడో మన మనస్సు కూడా మనకెంత ఉపకారం చేసి పెడుతుంది. స్లోగా వెళతంటే స్టడీగా వర్క్ చేస్తుంటే తొందరపాటు పనికిరాదు, వ్యావరింగు పనికిరాదు, చాపల్యం పనికిరాదు. అంటే వ్యభిచార భక్తి కంటే అవ్యభిచార భక్తి మంచిదని కృష్ణుడు చెప్పాడు గీతలో. వ్యభిచార భక్తి అంటే చాపల్యంతో కూడిన భక్తి, అవ్యభిచార భక్తి అంటే చాపల్యం లేని భక్తి, అంటే చపలత్వం లేని భక్తి. అవ్యభిచార భక్తులతోటి కనుక మనం సహవాసం చేస్తే మనకున్న వ్యభిచార భక్తి అంతా పోతుంది. అదే ఇక్కడ సీక్రెట్. అంటే వ్యభిచార భక్తి కూడా భక్తే, కానీ అవ్యభిచార భక్తులు ఎవడైనా ఉంటే వాళ్ళతోటి మనం కనుక సహవాసం చేస్తే మనకు అవ్యభిచార భక్తి వచ్చేస్తుంది. మనకు కూడా ఎంతో కొంత భక్తి ఉంది, అసలు లేని వాళ్ళం కాదు. ఆ ఎవరికైతే అవ్యభిచార భక్తి ఉందో, చాపల్యం లేని భక్తి ఎవరికైతే ఉందో, వాళ్ళతోటి మనం సహవాసం చేస్తే మనకు కూడా ఈ చాపల్యంతో కూడిన భక్తి పోతుంది, చాపల్యం లేని భక్తి మనకి వచ్చేస్తుంది. అదే రామకృష్ణ పరమని చెప్పాడు, గాలి వేస్తండి వీసిన కర్ర ఎంతకు అనేక అన్నాడు. గాలి వేస్తంటే నీకు విసిన కర్రతోటి పనేముంది, ఫ్యాన్తోటి పనేముంది. అదేవిధంగా నీకు అవ్యభిచార భక్తులతోటి సహవాసం దొరికితే నీకు ఇంకా సాధనతోటి పనేముంది అన్నాడు. అంటే వాళ్లతోటి సహవాసం దొరకటం అంత కష్టం, ఆ సహవాసాన్ని సంపాదించుకోవాలి. మనం ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటామో, డబ్బును ఎలా సంపాదిస్తామో, వ్యభిచారము లేని భక్తులతోటి సహవాసం సంపాదించుకోమన్నాడు రామకృష్ణుడు. అంటే చాపల్యం లేని భక్తులతోటి మనకు సహవాసం ఉంటే సరే సరే, లేకపోతే వాడితోటి సహవాసాన్ని సంపాదించుకోమన్నాడు. ఇప్పుడు ఎందుకంటే ఈజ్ ఏ డిఫరెన్స్ బిట్వీన్ భక్తి అండ్ యోగ. అంటే యోగ మార్గానికి భక్తి మార్గానికి ఏమైనా భేదం ఉందా? అంతా ఒకటేనా? అంటే యోగం అంటే ఐక్యం. ఐక్యం అంటే ఏమిటి? మనస్సుని బ్రహ్మముడు ఐక్యం చేయటం. నీ హృదయంలో మనస్సుకు మూలం ఏమిటి? హృదయమే. నీ మనస్సుకు మూలం నీ హృదయంలోనే ఉంది. ఈ మనస్సును తీసుకెళ్లి నీ హృదయంలో ఐక్యం చేయటం యోగం యొక్క లక్ష్యం. అయితే ఆ హృదయం ఎంత పవిత్రమైనదో, ఈ మనస్సును కూడా అంత పవిత్రం చేస్తేనే కానీ ఇది హృదయంలో నిలబడలేదు. అంటే ప్యూరిఫికేషన్ చాలా ముఖ్యం, ప్రాసెస్ ప్యూరిఫికేషన్ చాలా ముఖ్యం, ఏకాగ్రత పవిత్రత. స్వామి శివానంద గారు ఒక మాట చెప్తూ ఉండేవారు, గాలిలో పక్షి ఎగురుతూ ఉంటుంది, దానికి 2 రెక్కల సహాయం ఉండాలి. ఆ 2 రెక్కల సహాయం లేకపోతే అది ఎగరలేదు. అదేవిధంగా ఆధ్యాత్మికంగా శిఖరాలను మీరు అందుకోవాలంటే 2 రెక్కలు మీకు అవసరం. ఒకటి పవిత్రత, 2 ఏకాగ్రత. ఒకటి ప్యూరిఫికేషన్, 2 కాన్సన్ట్రేషన్. పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఓన్లీ కీ టు ది ట్రెజర్ హౌస్ ఆఫ్ నాలెడ్జ్. నీ హృదయంలో జ్ఞాన భండారం ఉంది, నీ మనస్సుకి ఏకాగ్రతనే తాళం చేసి సంపాదించు. తాళం చేసి సంపాదిస్తే నీ హృదయంలో ఉన్న పిట్లో ఉన్న డబ్బంతను లాగేసుకోవచ్చు. పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఓన్లీ కీ టు ది ట్రెజర్ హౌస్ ఆఫ్ నాలెడ్జ్. నీ హృదయంలో ఇనపెట్టు ఉంది, ఆ ఇనపెట్టులో ధనం ఉంది, కానీ నీకు తాళం చేయి దొరకటం లేదు. నీకు తాళం చేయంటే నీ మనసుకి ఏకాగ్రత కుదిరితే ఆ ఏకాగ్రతనే తాళం చేయితో నువ్వు ఆ పెట్టిని ఓపెన్ చేసుకోగలవు. అప్పుడు నీకు ఇంకా చేపలు ఏముండదు, అక్కడికి వెళ్ళాలి. నీకు అప్పుడు గోయింగ్ అక్కర్లేదు, కమింగ్ అక్కర్లేదు.
ఈ గాలిలో ఎంత పైకనే ఎడిపోతుంది. ఏది పక్షి రెండు రెక్కల సహాయంతో. అదేవిధంగా మీరు ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, ఏ గురువుని మీరు ఆశ్రయించినా, ఏ మార్గంలో మీరు ప్రయాణం చేస్తున్నా, ఈ పవిత్రత, ఏకాగ్రత ఈ రెండింటి వల్ల మీరు ఎంతో ఉరవై మేకల్లో ఇల్లుకి మీరు ప్రవేశించగలరు. ఒకటి ప్యూరిటీ, రెండు కాన్సన్ట్రేషన్. మనకి సాధన ఎందుకంటే మనం పవిత్రం అవటం కోసమే. మన గుళ్ళు గుడి చుట్టూరు తిరిగినా, లేకపోతే పూజ చేసినా, జపం చేసినా, మనం మనం పవిత్రం చేసుకోవడం కోసమే. ఇది వస్తువును సంపాదించక్కర్లేదు, వస్తువు మన హృదయంలో ఉంది. అంటే మన హృదయంలో ఉన్న పరమేశ్వరుడు ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో, ఎంత పరిపూర్ణంగా ఉన్నాడో, ఎంత ఏకంగా ఉన్నాడో, అంత ఏకంగా మన మనస్సుకి మనం ఈ పూజ చేసి జపం చేసి మనస్సుకి అంత నిర్మలత్వం పట్టిస్తే ఈ మనస్సు దానిలో ఐక్యం అవుతుంది. దేంట్లో ఐక్యమవుతుంది? అది హృదయంలో ఐక్యమవుతుంది. సుందరం అంటే అందం, అడగం అంటే అందం. రెండు అందాలు కలిస్తే ఎలా ఉంటాయి? అలాగే నీ హృదయంలో ఎంత అందం ఉందో, నీ మనస్సు కూడా అంత సౌందర్యం వస్తే అప్పుడు ఆ రెండు అందాలు ఐక్యమవుతాయి. నీ హృదయంలోని సత్యం కూడా వికారం కాలేదు, అది చాలా అందంగా ఉంది. ఆ అందాన్ని చూసిన ఈ కళ్ళతో భౌతికమైన సౌందర్యాలు నువ్వేమి చూడలే. సత్యం వికారంగా ఉండదు, సౌందర్యంగా ఉంటుంది, సుందరంగానే ఉంటుంది. నీ మనస్సు కూడా అంత కళాత్మకంగా ఉంటే, అంత సుందరంగా ఉంటే, అంత సౌందర్యంగా ఉంటే ఇదిలా సౌందర్యంలో ఐక్యమవుతుంది. అది యోగం అక్కడ. అయితే నువ్వు భక్తి మార్గంలో ప్రయాణం చేస్తావా, ధ్యాన మార్గంలో ప్రయాణం చేస్తావా, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తావా, నీ పూర్వజన్మ ప్రవృత్తిని బట్టి, నీ జన్మ నీ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి నీకు ఏ మార్గం ఈజీగా ఉందో, సేఫ్ గా ఉందో ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చేసి అందులో ఐక్యమవుతుంది. ఇక్కడ ఈశ్వరుడు చెప్పేది ఏమిటంటే, పరమేశ్వరుడు అంటే జ్ఞాన మార్గం అంటే భక్తి మార్గం అర్వనది చేయండి. బయటికి ఈ మార్గాలన్నీ వేరుగా కనిపిస్తున్నాయి, అది అన్న ఒకటే. అన్ని మార్గాలు ఒకటే, అంటే రోడ్లు వేరైన గమ్యం ఒకటే. గోల్ అనేది ముందు నువ్వు కరెక్ట్ గా నువ్వు నిర్ధారణ చేసుకోవాలి. నిర్ధారణ చేసుకున్నట్టు చేపలు చేయొద్దు, ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయి. ముందసలు నువ్వు పొందవలసినటువంటి వస్తువు నువ్వు కరెక్ట్ గా నిర్ధారణ చేసుకో, దేని పొందాలని. దాన్ని పొందటానికి నిర్ధారణ చేసుకున్నాక మళ్ళీ వెనకడు కేకు, గో ఫార్వర్డ్. స్వామీజీ చెప్తా ఉంటారు, గో ఫార్వర్డ్, మార్చ్ ఫార్వర్డ్, లుక్ ఫార్వర్డ్, నో నీడ్ ఆఫ్ లుకింగ్ బిహైండ్. మళ్ళీ వెనక్కి చూడకు. ఒక నిర్ధారణకు నువ్వు రా, ముందు కంక్లూజన్ రా. కంక్లూజన్ వచ్చిన తర్వాత నువ్వు ప్రయాణం ప్రారంభించు. ప్రయాణం ప్రారంభించిన తర్వాత మళ్ళీ వెనక్కి చూస్తే, వెనక్కి తిరిగి చూస్తుంటే నువ్వు ప్రయాణం గోలుకి వెళ్ళదు. ఒక నిర్ణయానికి వచ్చి నీ ప్రయాణం ప్రారంభించిన తర్వాత నీకు అత్యంత సన్నిహితులు పిలిపి అనిపించినప్పటికీ ఇంకా నువ్వు బ్యాక్ రావద్దు, వస్తే మళ్ళీ పతనం అయిపోతుంది. నీ రెస్ట్ అంటే డీ రెస్ట్ కాలం. నీకు ఇష్టమైన వాళ్ళు పిలిస్తే ఎలాగ పలకవు, నీకు అత్యంత ఇష్టమైన వాళ్ళు పిలిచినప్పటికీ నువ్వు వెనక్కి తిరిగి చూడకూడదు ఎప్పుడు. నువ్వు ఒకసారి ప్రయాణం ప్రారంభించక, సెల్ఫ్ సరెండర్ లీడ్స్ టు రియలైజేషన్, జస్ట్ ఎంక్వైరీ డస్. అంటే శరణాగతి మార్గం ఏ గమ్యానికి తీసుకెళ్తుందో, విచారణ మార్గం కూడా ఆ గమ్యానికే తీసుకెళ్తుంది. భక్తి మార్గం ఏ గమ్యానికి తీసుకువెడుతుందో, జ్ఞాన మార్గం కూడా ఆ గమ్యానికే అది తీసుకువెడుతుంది. అంటే సెల్ఫ్ ఎంక్వైరీ ఏది చేస్తుందో, విచారణ మార్గం నీకు ఏది చేసి పెడుతుందో, అది శరణాగతి మార్గం కూడా అదే చేసి పెడుతుంది. ఇప్పుడు మనం అందరం మాయలో ఉన్నాం లేదా? మాయ అంటే ఏంటి? కప్పి పెడుతుంది. అంటే వాడు అంతా మాయ చేస్తున్నాడు అంట. మాయ చేస్తాడంటే ఏంటి? మాయ అంటే ఏంటి? ఉన్నదాన్ని కప్పి ఉంచి అబద్ధం మాటలు చెప్పుకొని ఏమంటారు? మాయ చేస్తున్నాడు అంటారు. మాయ అంటే ఏంటి? కప్పి ఉంచుతుంది. మన హృదయంలో దేవుడు ఉన్నాడు. మన హృదయంలో దేవుడు లేడనుకోండి, నేను లేను అని చెప్పే ఉండేవాడు వాసుదేవు. కృష్ణుడు ఏమన్నాడంటే, నీ హృదయంలో నేను ఉన్నాను అని చెప్పాడు. అయితే మన హృదయంలో ఉన్న దేవుడు మనకు కనపడుతున్నాడా? కనపడటం లేదు. ఇంకా ఆ హృదయంలో ఉన్న దేవుడిని మాయ కప్పి ఉంచింది. ఎలా ఉంచింది? ఆ పెళ్లి కూర్చుని తెర కప్పి ఉంచుతుంది చూడండి. అలాగే మన హృదయంలో ఉన్న దేవుడిని మాయ ఏం చేసింది? ఆ కప్పి ఉంచింది. ఈ సాధన యొక్క ప్రయోజనం ఏంటంటే మాయ అనే త్వరణం తిరిగించడం. మాయ అనేది కప్పి ఉంచే అలవాటం దానికి. కప్పి పెడుతుంది. దేన్ని కప్పి పెడుతుంది? నిజాన్ని కప్పి పెడుతుంది. నీ హృదయంలోని నిజాన్ని ఏదైతే కప్పుతుందో, ఏదైతే ముసిరేస్తుందో, దాన్నే మాయ అంటారు. ఆ మాయని తీసేయటానికి సాధన యొక్క లక్ష్యం, సాధన యొక్క ప్రయోజనం, సాధన యొక్క గోల్ కూడా అదే. పరమేశ్వరుని హృదయంలో ఉన్నాడు, కానీ మాయ అనేది తెర కింద ఉంది. నీ సాధన యొక్క లక్ష్యం ఏంటంటే తెరను పక్కకు తొలగిస్తే నీకున్నటువంటి ఆ ఈశ్వరుడను, కృష్ణుడను, రాముడను, ఆ సత్యవస్తువు, ఆ ఎటర్నిటీ, ఆ ఎటర్నిటీ సద్వస్తువు, సత్యవస్తువు, ఆ ఎలిమెంట్, నీ హృదయం ఏంటంటే ఆ ట్రూత్కు సంబంధించినటువంటి అంశ, అది ఎక్కడుంది? నీ హృదయంలో ఉంది. ఒక్కసారి తెరను తొలగిస్తే తనంతట తానుగా వ్యక్తం అవుతుంది, స్వయంగా ప్రకాశిస్తుంది. నీ హృదయంలో ఉన్న సద్వస్తువు నువ్వు చూడాలంటే సూర్యుడి సహాయం, చంద్రుడి సహాయం, అగ్నిహోత్రుడి సహాయం అక్కర్లేదు. ఇంచేత ఆ పరమాత్మ క్రియేట్ చేసిన వస్తువులు, ఈ పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు, ఈ నవగ్రహాలు, ఇవన్నీ కూడా పరమాత్మ క్రియేట్ చేసినవి. అంటే ఇవన్నీ లేనప్పుడు కూడా పరమాత్మ ఉంది. సృష్టి అంతా కరిగిపోయిన తర్వాత కూడా పరమాత్మ ఉంది. అప్పుడు నీ లోపల ఉన్న పరమేశ్వరుడు వాడు ఉండటం లేదు, వాడు నీకు తెలియబడుతూ ఉంటాడు. వాడు ఈశ్వరుడు అంటే స్వయం ప్రకాశం. ఏం ప్రకాశం అది? స్వయం ప్రకాశం, ఆల్టర్ రీడింగ్. అన్ని కళల్లో ఉన్నాడు, అంతటా ఉన్నాడు, కానీ వాడికి ఏం పరిమితులు లేవు, హద్దులు లేవు. వాడికి ఏం పరిమితులు లేవు, హద్దులు లేవు. కానీ వాడు కూడా నేను అంటాడు. వాడు కూడా ఏమంటాడు? నేను అని అంటాడు. కానీ నేనికి హద్దులు లేవు, ఆ పరిమితి. కృష్ణుడు కూడా నేనన్నాడు కదా గీతలో, ఆ నేనికి హద్దులు లేవు, ఆ పరిమితులు లేవు. ఆ నేను కృష్ణుడు చెప్పిన నేను మనం కనుక పట్టుకుంటే ఈ నేను పోగొట్టేసి అది స్థిరంగా ఉంటాడు. కృష్ణుడు కూడా నేనన్నాడు, ఇది కూడా నేనంటుంది, ఇది అహంభావన కూడా నేనంటుంది. కానీ నిజమైన నేనేం చేయాలి? ఆ నిజమైన నేను మనం ఆశ్రయిస్తే, నిజమైన నేనికి మనం శరణగతి పొందితే, అబద్దమైన నేను తరిమేసి దీన్ని ఆశ్రయం చేసి అది స్థిరంగా ఉంటుంది. అయితే ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నాడంటే, ఒకేసారి నువ్వు కంప్లీట్ గా సరెండర్ అవ్వలేవు, కొంచెం 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 స్లోగా చేసుకుంటే ముందు పాక్షికంగా సరెండర్ అవడానికి ప్రయత్నం చేయి, తర్వాత కంప్లీట్ సరెండర్ వస్తుంది. కంప్లీట్ సరెండర్ ఒకేసారి రావాలని అనుకోకు, ఒకేసారి రాదది, స్లోగా వెళ్ళు. స్లోగా వెళ్ళినప్పుడు నీకు ముందు పాక్షికాలు సరెండర్, తర్వాత ముందు పాక్షికంగా వస్తుంది ఇది శరణాగతి. ఆ పాక్షికమైన శరణాగతి పూర్ణ శరణాగతికి దారితీస్తుంది. అంటే కంగారు పడకు, స్లోగా వెళ్ళు, కానీ స్టడీగా వెళ్ళు. వెనక్కి తిరిగి మటుకి చూడక, వెళ్ళి స్టెప్స్ మటుకి తప్పడ తప్పడ తప్పడు అడుగులు వేపి చంటి పిల్లలు అడుగులు వేసినప్పుడు స్లోగా ఉండాలి, స్టడీగా ఉండాలి. నువ్వేసి అడుగు బ్యాలెన్స్డ్గా ఉండాలి. నీకు మాయే నీకు నేనుగా వ్యక్తం అవుతుంది, అజ్ఞానం నేనుగా వ్యక్తం అవుతుంది, అవిద్య నేనుగా వ్యక్తం అవుతుంది. అంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు అనుకోండి, మేఘం వచ్చేసింది అనుకోండి, మేఘం కమ్మేసింది అనుకోండి, మనకు సూర్యుడున్నా ఆ కనపడ్డావు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే నువ్వు నేను నేను అంటున్నావో, నేననేది మేఘం, ఆ నేనేది మేఘం. ఈ మేఘం నీ లోపల ఉంటున్న ఆత్మ సూర్యుని కనపడకుండా చేస్తుంది. అంటే ఇంక లోపల ఉన్న ఆత్మ కంటే ఈ మేఘం గొప్పది కాదు, సూర్యుడి కంటే, సూర్యుడి కంటే మేఘం గొప్పది కాదు. కానీ సూర్యుని మన కళ్ళ కనపడకుండా మనకి మేఘం ఆ చేయగలదు. అదేవిధంగా నీ లోపల అంటే నిజమైన నేనకంటే అబద్దమైన నేను గొప్పదేం కాదు, కానీ అబద్దమైన నేను నిజమైన నేను కనపడకుండా మనకి చేయగలదు. ఇది ఒక మేఘం, ఇది ఏదే అజ్ఞానం అనేది ఈ మేఘం. నువ్వు దానికి సరెండర్ అయితే ఇది వెంటనే ఇది నాశనం. ఏది నిజమైన నేనికి నీ లోపల ట్రూ ఐకి, ఆ ఎటర్నల్ ఐకి, దాని కనుక నువ్వు శరణాగతి పొందితే ఈ అజ్ఞానమైన మేఘం, అజ్ఞానమైన నేను అది నశిస్తుంది. దానికి శరణాగతి అయితే దానికి శరణాగతి వెంటనే వెంటనే దీనికి ఫుడ్ సప్లై నెర్వస్ కట్ అయిపోతాయి. అంటే నువ్వు నిజమైన నేనికి ఎప్పుడైతే శరణాగతి పొందావో, ఈ అబద్దమైన నేనికి వెళ్ళి ఫుడ్ సప్లై కట్ అయిపోతుంది. కట్ అయిపోయి అది కృషించి రాలిపోతుంది. ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళాలి, ఈ కైలాసానికి వెళ్ళిపోదాం, లేకపోతే చచ్చిపోయినట్టు అక్కడికే స్వర్గలోకానికి వెళ్ళిపోదాం, ఇలా అనుకుంటున్నాం కదా. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, ప్రయాణం చేసేది అబద్దమైన నేనే, వైకుంఠానికి వెళ్ళేది అబద్దమైన నేనే, స్వర్గలోకానికి వెళ్ళేది అబద్దమైన నేనే, మళ్ళీ తిరిగి వచ్చి కొత్త సేవాలలో తొడిగినది కొత్త జన్మలోకి వచ్చేది అబద్దమైన నేనే. ఆ నిజమైన నేనే దగ్గరికి వెళ్ళకుండా ఏం చేస్తుందంటే, వైకుంఠానికి వెళ్ళేది పనులు చేసుకోవాలని హృదయంలోకి వెళ్ళొద్దని చెబుతుంది. ఇంకో హృదయంలోకి వెళ్తే చచ్చిపోతుంది. అదే వైకుంఠానికి వెళ్తే అక్కడ బూడిలు అయితే తింటా ఉండొచ్చు. దీనికి మేత దగ్గరికి, దీనికి అబద్దమైన నేనికి నేర జరుగుతుంది. కైలాసానికి వెళ్ళిన, వైకుంఠానికి వెళ్ళినా నిజమైన ఏం జరిగితే దీనికి నేత దొరక సరికదా సచ్చూరుకుంటుంది. బాగా అర్థం చేసుకోండి సబ్జెక్ట్. వైకుంఠానికి వెళ్ళాలని నిజమైన నేను కోరుకోదు, ఏవి అబద్దమైన నేను కోరుకుంటుంది. అంటే ఇప్పుడు మనకు సబ్జెక్ట్ కనుక ప్రాపర్గా అర్థమైతే, ఇంకా మోక్షానికి ప్రయాణం చేయాలి, కైలాసానికి వెళ్ళాలనేటువంటి అసలు సంకల్పం డిజైర్ కూడా ఏరలేదు. కాదు, వైకుంఠంలో నారాయణుడు ఉన్నాడా అని అడిగారు భగవాన్. అంటే ఉన్నాడు అన్నారు. కైలాసంలో శివుడు ఉన్నాడా అని అడిగారు. ఉన్నాడు అని చెప్తాడు. అడిగినాడు, అక్కడ ఊరుకొచ్చింది కదండి, అడి ఎలా ఉంటాడు అని అడిగాడు. ఉంటే ఎలా ఉంటాడు అన్నాడు. అప్పుడు చెప్పారని భగవాన్ టీచింగ్ ఇక్కడ ఉందని ఆయన అవునేత్యం అంతా కూడా ఉపనిషత్తుల్లో వేదాల్లో లేని అన్నారు. నువ్వు శరీరం లోపల ఎలా ఉంటున్నావో వైకుంఠంలో కూడా నారాయణుడు అలాగే ఉన్నాడు. నువ్వు శరీరం లోపల ఎలా ఉన్నావో కైలాసం కూడా శివుడు అలాగే ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ శరీరం లోపల ఉన్న నేను నువ్వు ఎంత నిజం అనుకుంటున్నావో, వైకుంఠంలో ఉన్న నారాయణుడు అంతే నిజం, కైలాసంలో ఉన్న శివుడు కూడా అంతే నిజం. కానీ కూడా పారమార్థం సత్యం కాదు, నగ్న సత్యం కాదు, అది ఫైనల్ ట్రూత్ కాదు, నేకెడ్ ట్రూత్ కాదు, చెప్పకుండా చెప్పదు. వేదంలో లేనా అన్నారు. కళ్ళు ఉన్న వాళ్ళందరూ చూడండి, చెవులు ఉన్న వాళ్ళందరూ వినండి. సొంత బుద్ధి ఉన్న వాడికి సబ్జెక్ట్ అర్థమవుతుంది, కానీ పరాయి బుద్ధి ఉన్న వాళ్ళకి అర్థం కాదు. కొంతమందికి సొంత బుద్ధి ఉండదు, పుట్టిన వాళ్ళకి చచ్చిపోయే వరకు పరాయి బుద్ధులు బతుకుతారు. వాళ్ళకి సొంత బుద్ధి ఉండదు, వాళ్ళు ఏం ఆలోచించుకోలేరు, ఎవరైతే చెబుతాడు అంత ఇటు. వాళ్ళకి సొంత బుద్ధి ఉండదు, సొంత బుద్ధి లేని కూడా ఏం చేస్తాడు మరి పాపం. శరణాగతి ఎప్పుడు పొందుతున్నావు, ఈ మిథ్య నేను నశిస్తూ ఉంటుంది, ఈ మిథ్య నేను నశి. శరణాగతి పూర్తి శరణాగతి అయిపోతే మిథ్య నేను ఇంకా తల చిందులుగా పడిపోతున్నది. ఆల్ యువర్ సంస్కారాస్ ఆర్ వాష్డ్ ఆఫ్ అండ్ యూఆర్ ఫ్రీ. ఎప్పుడైతే నువ్వు ఆ మిథ్య నేను తల కిందులుగా పడిపోయిందో, జన్మ జన్మల నుంచి నీకు వేలాది జన్మల నుంచి లక్షలాది జన్మల నుంచి ఆ మిథ్య నేను అంటిపెట్టుకు వస్తున్నటువంటి సంస్కారాలు, వాసనలు, తలంపులు, ఆ కుయుక్తులు, కుతంత్రాలు, కుచేష్టలు, ఆ వెయిన్ థాట్స్, వెయిన్ డిజైర్స్, వెయిన్ యాక్షన్స్, ఇవన్నీ దేని అంటి పెట్టుకున్నాయి, నిజాన్ని నేను అంటి పెట్టుకున్నాయి. ఆ నిజాన్ని ఎప్పుడైతే పడిపోయిందో, దాని కూడా వస్తున్నటువంటి పరివారం, దాని కూడా వస్తున్నటువంటి సైన్యం, దాని కూడా వస్తున్నటువంటి దుర్వాసనలు, దుశ్చేష్టలు, ఇవన్నీ కూడా ఒక్కసారి వచ్చిన వాష్డ్ ఆఫ్, ఒకసారి తుడిచిపెట్టబడతాయి, ఒకసారి తుడిచిపెట్టబడిపోతాయి. నేనైతే ఎప్పుడైతే పడిపోయిందో నేను కూడా, మేము కూడా ఉన్నాం, మేము కూడా ఉన్నాం, సంస్కారాలు అన్ని కూడా ఒక్కసారి వాష్ అయిపోతాయి, ఒకసారి తుడిచిపెట్టబడిపోతాయి. అని ఏమైపోతాయి? తుడిచి అండ్ డెన్ యూఆర్ ఫ్రీ. అప్పుడు పోయా నువ్వు స్వేచ్ఛ అనుభవించేది సుఖం, స్వతంత్ర సుఖం, స్వతంత్రమైన శాంతి. బాహ్యమైన వ్యక్తులతోటి, బాహ్యమైన పరిస్థితులతోటి, బాహ్యమైన సంఘటనలతోటి, ఈ ప్రారంభమని, సంచితమని, ఆగమని, ఈ కర్మ గొడవలతోటి, వీటితో ఏమీ సంబంధం లేకుండా ఒక్కసారి సడన్ గా ఈ నిజానికి ఎప్పుడైతే పడిపోయింది యర్ శ్రీ, ఒక్కసారి నువ్వు స్వతంత్రుడు అయిపోతావు, స్వేచ్ఛను పొందుతావు. అప్పుడు నీకు స్వతంత్రమైన సుఖం, నీ సుఖం కోసం బాహ్యమైన వస్తువుల మీద, బాహ్యమైన పరిస్థితుల మీద, ఈ ప్రారంభం మీద, ఆగం మీద, సంచితి మీద నువ్వు ఆధారపడి ఉండక్కర్లేదు. బాహ్యమైన ఈ సంఘటనల మీద, బాహ్యమైన వస్తువుల మీద, జయాపజయాల మీద నీ సుఖం మీద ఆధారపడనుదు. అప్పుడు నీకు ఎలా వస్తున్నట్టు నీ సుఖం స్వతంత్రంగా ఉంటుంది, నీ శాంతి స్వతంత్రంగా ఉంటుంది, డిపెండెంట్ గా ఉండదు, ఇండిపెండెంట్ గా ఉంటుంది. దెన్ ఇయర్ దెన్ ఓన్లీ ఇయర్ ఫ్రీ, అప్పుడు మాత్రమే నువ్వు స్వతంత్రుడు అవుతావు. ఆనాటి వరకు నువ్వు స్వతంత్రుడు కాదు. ఇష్టాలు ఎటుకంతే ఏమంటే అటుకంతేస్తావు. అప్పుడప్పుడు రాగద్వేషాలు ఎటుకంతే ఏమంటే అటుకంతేస్తావు. కామక్రోధాలు ఎటు తిప్పితే అటు తిప్పుతా ఉంటావు నీ ముఖాన్ని. అప్పటి వరకు నువ్వు స్వతంత్రుడు కానీ కాదు. ఎప్పుడైతే ఈ నిజానంతో ఉన్నటువంటి పరిపాలన ఎప్పుడైతే నశించి అగాధంలో ఎప్పుడైతే కూలిపోయి, ఎప్పుడైతే పడిపోయినాయో, ఈ మిజ్జా నేను దాని కూడా పరివారం దెన్ ఓన్లీ యూఆర్ ఫ్రీ, దట్ ఓన్లీ యూఆర్ ఫ్రీ, దెన్ ఓన్లీ యూఆర్ హ్యాపీ. అప్పుడు మాత్రమే నువ్వు సుఖపడతావు. ఎప్పుడు ఇప్పుడు కాదు, అప్పుడు మాత్రమే. ఎప్పుడు ఎన్ని కూడా పతనం అయిన తర్వాత, నిజాన్ని పతనం అయిన తర్వాత, దాని పరివారం పతనం అయిన తర్వాత, అప్పుడు మాత్రమే నీకు స్వతంత్రమైన సుఖం, స్వతంత్రమైన శాంతి, స్వతంత్రమైన ఆనందం, అప్పుడు స్వతంత్రం నీకు తెలుస్తుంది. అప్పుడు వరకు మనం స్వతంత్రంగా ఉండలేము. స్వతంత్రంగా ఉన్నట్టు నటించవచ్చు, కానీ మనం స్వతంత్రంగా ఉండలేము. ఎందుకీ భగవాన్ చెప్పి అంటే ఆ దేహం ఎవరిదండి? ఆ దేహం మీదే. అది ఎవరిది? ఆ దేహం మీదే. కానీ దేహం మీరు కాదన్నారు. ఇక్కడ సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి, బాగా అర్థం చేసుకోండి. ఆ దేహం ఎవరిది? ఇప్పుడు ఈ దేహం ఎవరిది? మీదే. ఆ దేహం మీది కాదని ఆయన చెప్పడం లేదు, కానీ దేహం మట్టికి మీరు కాదు. ఆ కులు అర్థం చేసుకోండి. దేహమే మీరు అనుకోండి, గాఢ నిద్ర, దాంతో సెపరేట్ అవ్వడానికి అవకాశం లేదు. ఎప్పుడైతే నువ్వు భగవంతుడికి పూర్ణ శరణాగతి పొందావో, అప్పుడు నీకు వ్యక్తి భావన ఉండదు. ఏముండదు? వ్యక్తి భావన ఉండదు. అంటే ఇండివిజువల్ ఐ ఉండదు. ఏముండదు? వ్యక్తి భావన ఇంగ్లీష్లో ఏమంటారు? ఇండివిజువల్ ఐ, పర్సనల్ ఐ. ఆ వ్యక్తిగతమైన వ్యక్తి భావన ఉండదు. అంటే దేహ భావన ఉండదు. దేహ బుద్ధి ఉంటుంది, దేహానికి దేహానికి పరిమితమైన బుద్ధి ఉండదు. బుద్ధి ఉంటుంది కానీ దేహానికి పరిమితమైన బుద్ధి ఉండదు. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, మీకు వ్యక్తి భావన ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం మీకు వైకుంఠానికి వెళ్ళటం తప్పదు, నరకానికి వెళ్ళటం తప్పదు, స్వర్గానికి వెళ్ళటం తప్పదు, తిరిగి పుట్టడం తప్పదు. ఇంకో దీనికి డిక్షనరీలు చూసుకోకర్లేదు, విష్ణు పురాణం చదవక్కర్లేదు, శివపురాణం చదవక్కర్లేదు. వ్యక్తిభావం నశించదు అనుకున్న మనకి, మీ పుణ్యాన్ని బట్టి, మీరు చేసిన కర్మను బట్టి వైకుంఠానికో నరకానికో కైలాసానికి వెళ్ళిపోతారు, మళ్ళీ కొత్త శవాలు వస్తాయి. ఈ చేసిన కొత్త శవాలు ఎందుకంటే ఈ వ్యక్తిభావన మళ్ళీ ఏదో శరీరం ద్వారా వ్యక్తం అవుతుంది. వ్యక్తిభావన ఎవరికైతే నశించింది వాడికి వైకుంఠానికి వెళ్ళాలని ఉండదు. అంటే ఎందుకుండదు చెప్పమంటారండి? ఎవడైతే వైకుంఠానికి వెళదాం అనుకున్నా ఆడలోంచి వీడికి విడిపోతాడు. వాడు ఏమవుతాడు? వీడు అంటే సర్జరీ చేసేస్తారు వాడికి. ఇది సరెండర్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో అప్పుడు సర్జరీ జరిగిపోతుంది, ఆపరేషన్ జరుగుతుంది. అంటే ఎన్న రావాలి లోపల జరుగుతుంది ఆపరేషన్. గురువు దగ్గర ప్రమాదం ఏంటంటే, గురువు కూడా సర్జనే, వాడు బయట ఉండడు, లోపల ఉంటాడు. బయట ఉన్న డాక్టర్లు కనిపిస్తున్నారు, ఈ గురువు కూడా డాక్టరే. గురువు కూడా ఎక్కడ? వీడు బయట ఉండడు. ఎక్కడ ఉంటాడు? లోపల ఉంటాడు. లోపల నుండి సర్జరీ మాట్లాడతాడు. లోపల నీ బలహీనతలు ఏంటో అది చూస్తాడు. ఆ బలహీనతలు నీకేం చేస్తాడంటే, నీ బలహీనత నీకు తెలియదు, అది నీ బ్రెయిన్ లోకి తీసుకుని చూపిస్తాడు. ఈ బలహీనత, ఈ వీక్నెస్ నీకుంది, ఈ బలహీనత నీలో ఉంది, ఈ పొరపాటు నీలో ఉంది అని నీకు గురువు ఏం చేస్తాడు? లోపల కలుపుతాడు. కలిపి నీ బ్రెయిన్ లో అంటే మెదడులోకి తీసుకొస్తాడు. నీకు చూపిస్తాడు. ఏం చేస్తాడు? నీకు చూపిస్తాడు. చూపించేసి దీన్ని ఎలిమినేట్ చేసుకోవాలని నీకు చెప్తాడు. అట్లా ఎలిమినేట్ చేసుకోవాలని నీకు చెప్తాడు. అయ్యో ఈ వాసనలు నా వల్ల అవుతుంది, నేను ఎక్కడ తొలగించుకోగలను నువ్వు అంటావు. అప్పుడు ఏం చేస్తాడు? నీకు బలం లోపల నుంచి బలాన్ని ఇస్తాడు. ముందు వాసన చూపిస్తాడు. ముందు ఏం చేస్తాడు? వాసన చూపిస్తాడు. అయ్యో ఈ వాసన నా వల్ల కాదు, ఈ వాసన నేను తొలగించుకోలేను అంటావు. అప్పుడు నువ్వేం కంగారు పడతావు? ఆ వాసన తొలగించుకోవటానికి తగిన శక్తి, ఎనర్జీ నీకు లోపల నుంచి ఇస్తాయి. ఇంకా లోపల ఉన్నారు కదా డాక్టర్, వాడు ఏం చేస్తాడు? లోపల నుంచి ఎనర్జీని ఇస్తాడు. ఎనర్జీ ఇచ్చి అయ్యి ముందు దర్శనంతో తొలగిస్తాడు. ట్రబుల్ సెంటర్ నీకు చూపిస్తాడు, డిసప్పాయింట్మెంట్ సెంటర్ నీకు చూపిస్తాడు, వాటిని జాగ్రత్తగా ఎలిమినేట్ చేస్తాడు. ఇవన్నీ దేని మీద, ఏ దేహ బుద్ధి మీద అయితే ఎన్ని ఆధారంగా ఉన్నాయో ఆఖరిని దాన్ని సరిగ్గా వచ్చాడు, దాన్ని కట్ చేస్తాడు. కట్ చేసిన మరుక్షణంలో నీకు రియలైజేషన్ వచ్చేస్తాడు. ఇదంతా ఎవడు చేస్తాడు? గురువే చేస్తా ఉంటాడు. ఆ కిరికీ ఓడాడే, సర్జరీ చేసి ఓడాడు, నీకు అర్థమవుతుంది? ఆ తలుపు సందని పెట్టి నొక్కి ఓడాడే, ఇదంతా గురువే చేస్తాడు. గురువు లోపల ఉంటాడు కాబట్టి చేసి పని మనం గ్రహించాడు. అంటే వస్తువు ఎదుర్కొన్నప్పుడు ఇది సూక్ష్మ బుద్ధి లేని వాడు పట్టుకోలేడు. అంటే గురువు ఎక్కడున్నాడు? అప్పుడు లోపల ఉన్నాడు. గురువు ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. ఆ సర్జరీ ఎక్కడ చేస్తున్నాడు? నీకు లోపల మొత్తం అన్ని తలంపులు మనకి జన్మ జన్మల నుంచి వచ్చే సంకల్పాలు, ఊహలు, తలంపులు, ఈ సంస్కారాలు అన్ని కూడా ఈ నిజాన్ని ఆధారపడి ఆ నిజాన్ని అంటిపెట్టుకుని ఉన్నాయి. ఆ నిజాన్ని ముడి ఎక్కడుంది? ఆ ముడి ఎక్కడుంది? దాని లోపల నీకు బయట లేదు. ఎక్కడుంది? ఆ లోపల ఉంది. దాని లోపల గురువు కట్ చేయగలడు, కానీ బయట గురువు కట్ చేయగలడు. ఈ బయట గురువు ఏం చేస్తాడంటే లోపల గురువుకి నేను అప్పు చెప్పేశాడు, పక్క తప్పుకుంటాడు. అంటే ఈ నర్సులు కాంపౌండర్లు ఏం చేస్తారంటే సర్జరీ రూమ్ లో తీసిపోతారు, అక్కడ సర్జరీని కట్ చెప్పేస్తారు. ఆడు ఆడు సరిగ్గా టైంకి వచ్చినప్పుడు ఎక్కడ కట్ చేయాలో కట్ చేసి పంపిస్తారు. ఇది గ్రేట్ సర్జరీ. ఏంటిది? ఇది సర్జరీ. కానీ ఇది మీకు కనిపించడం లేదు. గురువు చేసే సహాయం మీ కళ్ళ కండదు. భగవాన్ చెప్పారు, ఆ ఫ్యాన్ వెనకాల ఫ్యాన్ తిరుగుతాను అనుకోండి, టేబుల్ ఫ్యాన్ ఆ ఫ్యాన్ చాలా ఫుల్ స్పీడ్ లో తిరుగుతాను అనుకోండి, దాని ఆకులు కనపడబడుతుంది. ఫ్యాన్ చాలా ఫుల్ స్పీడ్ పెట్టేసామనుకోండి, దాని ఆకులు మనకి కనపడ మనకు కనపడలేదు కాబట్టి దీనికి ఆకులు లేవనుకుంటామా? దేవుడు చేసే గురువు చేసే సహాయం కూడా అంత ఫుల్ స్పీడ్ లో చేస్తూ ఉంటాడు అని చెప్పి నీకు కళ్ళక కనపడదు, నీ బుద్ధికి రాదు. పైగా నిజమైన గురువు ఏం చేస్తాడంటే అతను చేసే సహాయం చేయాలని అతను అనుకోడు. ఏం చెప్తా అక్కడ తెరస్తున్నాడు అయ్యలే. మనం ఎవరికైనా సహాయం చేశామనుకోండి, మనం సహాయం చేసినట్టుగా వారికి తెలియాలని మనం అనుకుంటాం. కానీ గురువు మటుకి అలా అనుకోడు, అడిగి తెలియాలి అనుకునేవాడు అక్కడ లేదు. అహంభావన ఏం చేస్తున్నట, దేవుడు చెప్పినట్టు మనం వింటాం కంటే ఈ అహంభావన చెప్పినట్టు దేవుడి ఇంటే బాగుందని అనిపిస్తా ఉంటాడు. దేవుడంటే ఏంటి? ఓ ముద్దబ్బాయి కాదు, హ్యూజ్ పవర్, సుప్రీం పవర్, హయ్యర్ పవర్, కాస్మిక్ పవర్, కాస్మిక్ ప్రిన్సిపల్, కాస్మిక్ యూనివర్సల్ కాన్షియస్నెస్. ఇట్ మీన్స్ హ్యూజ్ పవర్. ఈ ప్రపంచం అంతా అక్కడ తెగిపోయిన గాలి పట్టడం లేదు, ఒక హ్యూజ్ పవర్ కంట్రోల్లో ఉంది. ఎవడైతే నిన్ను సృష్టించాడో వాడు ఈ ప్రపంచాన్ని కూడా సృష్టించాడు. నిన్ను సృష్టించిన వాడు వేరు, ప్రపంచాన్ని సృష్టించిన వాడు వేరు కాదు. ఎవడైతే నిన్ను సృష్టించాడో వాడు ఈ ప్రపంచాన్ని కూడా సృష్టి వాడు వేరు, వీడు వేరు కాదు. ఆ హ్యూజ్ పవర్ కంట్రోల్లో ఉన్నావు. కానీ వీడి అహంభావం కొద్ది వీడు ఏమనుకుంటా అంటే ఆ హ్యూజ్ పవర్, ఆ యూనివర్సల్ కాన్షియస్నెస్, ఆ హెయిర్ ఎనర్జీ, ఆ భగవంతుడు నేను చెప్పినట్టు వినాలనుకుంటా అంటే అహంభావం యొక్క ప్రకోపం దాని వేగం అంత బలంగా ఉంటుంది. ఏమండి మీరు ఏదో చెప్పుకుపోతున్నారు? ప్రశ్నించేవాడు అడుగుతున్నాడు. డోనట్ వీ గో టు హెవెన్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అవర్ యాక్షన్స్. ఏంటి మేము ఏదో మీరు ఏదో చెప్పుకుపోతున్నారు, ఏమీ లేదంటున్నారు, తీరం మేము అనేక పుణ్యాలు చేసేసుకున్నాం ఇప్పటికే, మరి మా మాటలు ఏంటో. అసలు ఈ సబ్జెక్ట్ తినేదేవుడికే మేము చాలా పూజలు చేసేసాం, పుణ్యాలు చేసేసామని మరి మా పుణ్యాల మాటలు ఏంటో. మేము ఇంతకీ చాలా అప్పుడే జపాలు చేసేసాం, ధ్యానాలు చేసేసాం, వ్రతాలు చేసేసాం, యజ్ఞాలు చేసేసాం, యాగాలు చేసేసాం, ఇప్పటికే చేసేసాం. మరి ఏదో కోరిక చోటే చేశాం కదా ఇవన్నీ. ఒకసారి అన్ని తల కింద ఆధారాలు లేకుండా మమ్మల్ని ఓడగట్టి పడేస్తున్నారు. మనం ఎక్కడ కూర్చున్నామంటే అక్కడ ఆధారం లేకుండా చేసేస్తున్నారు మీరు. ఇప్పటికీ మేము చేయవలసిన పుణ్యాలు, మేము చేసినటువంటి అన్ని ఘనకార్యాలు, ఇవన్నీ అద్భుతమైన కార్యాలు, ఉదాత్తమైన కార్యాలు, దానాలు, ధర్మాలు అన్ని చేసేసున్నాం. మరి ఇంక మాకేం పరిచయం లేదని అంటున్నారు పాపం. మరి మా మాట ఏంటి? మరి ఇప్పటికే అయిపోయినాయి, ఇప్పటికే మీరు చేయవలసిన ఘనకార్యాలన్నీ కూడా అయిపోయినాయి. మరి దాని ఫలితం అనిపించడానికి మీరు రెడీగా ఉన్నాం. చూస్తే మీ బాధ చూస్తే ఎలా ఉందో, మన నోటుకు వచ్చింది రాలగొట్టేస్తున్నారు మీరు. ఎలా మనం నోటికి రెడీగా ఉండి ఆ ఫలం మేము చేసాం, పని చేసాం, ఫలం రెడీగా ఉంది, ఊరు పూర్తి అయిపోయింది, ఇప్పుడు కోత రెడీగా ఉంది, ఇంక గదిలో వేసుకోవటం. ఆ టైంలో మీరు మమ్మల్ని మా ఆధారాలని మీరు ఓడగడుతున్నారు. మరి మా యాక్షన్స్కి ఫలితం లేదా? మా యాక్షన్స్కి మేము చేసిన పనులకి, మంచి పనులకి ఫలితం లేదా? ఎవరు ఎవరు అడుగుతున్నారండి? ఎవరు ఎవరు అడుగుతున్నాడు? ఈ ఫలితం అనిపించే చేసినవాడు నిజానేనే, ఫలితం అనిపించేవాడు నిజానేనే. అంటే ఇప్పుడు దేహంతో, ఇంద్రియాలతో, మనస్సుతోటి కలిసి ఉన్నవాడే పనిచేస్తాడు. దేహంతో, ఇంద్రియాలతోటి, మనస్సుతోటి తాదాత్మ్యం పొందినవాడే నేను చేస్తున్నాను అనుకుంటాడు. వాడికి కర్తృత్వం ఉంటుంది, దానికి ఫలం వస్తుంది. మళ్ళీ దేహంతో, ఇంద్రియాలతో, మనస్సుతోటి తాదాత్మ్యం పొందినవాడు నేను అనిపిస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను అనుకుంటాడు. అది భోక్తృత్వం, ఇది ద్వైరషిప్. నేను చేస్తున్నానది అద్వైరు చెప్పాడు అనుకుంటాడు కర్తృత్వ భావన. మీ టీచింగ్ చూస్తే మా ఆధారాలన్నీ ఓడగట్టేస్తున్నారు, మా ఆధారాలన్నీ కూడా మా సపోర్ట్ అని కింద నుంచి లాగేస్తున్నారు అని ఏంటి అడుగుతున్నాడు. ఎవరండి అడిగేవాడు, ప్రశ్నించేవాడు అడుగుతున్నాడు. అప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే, యెస్ దట్ ఈజ్ యాజ్ ట్రూ యాజ్ ఎ ప్రజెంట్ ఎగ్జిస్టెన్స్. నువ్వు అనిపించడానికి రెడీగా ఉన్నావు, అనిపిస్తానంటున్నావు కదా, అదంతా నిజమే. ఎలా నిజం అంటే ఇలా నిజం. ఎలా నిజం అంటే ఇప్పుడు మనం కూర్చొని ఎలా మాట్లాడుకుంటున్నాం అలాగే నిజమయ్యా. అనుభవానికి వస్తా నీకు. ఎలా అనుభవిస్తాను అనుభవం? నువ్వు చెప్పే నీకు కర్మ ఫలితం వస్తా నీకు. ఆ కర్మ ఫలితం కూడా పారమార్థిక సత్యం కాదు, అది నేకెడ్ ట్రూత్ కాదు, అది ఫైనల్ ట్రూత్ కాదు, అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాదు. ఇలా కూర్చొని మనం ఎలా మాట్లాడుకుంటున్నాము, రోజు అన్నం ఎలా తింటున్నామో, కూర్చొని ఎలా మాట్లాడుకుంటున్నాము, అది వ్యవహార సత్యంగా అనుభవాలని నీకు వస్తాయి. నువ్వు దేహబుద్ధితోటి, దేహంతో, మనస్సుతోటి, ఇంద్రియాలతోటి కలిపి అది చేశావు. మరి దేహంతో మనసుతో ఇంద్రియాలతో కలిసి నువ్వు ఉన్నావు అని చెప్పి ఫలం కూడా నీకు వస్తుంది. అయితే ఆ ఫలం ఎంత నిజం అంటే ఇలా కూర్చుని ఎలా మాట్లాడుకుంటున్నావు, అది నిజం అని చెప్పటం లేదు, ఇలాగ నిజం అంటున్నాడు. అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడతారు, తెలివి తక్కువ అజాగ్రత్తగా మాట్లాడతారు కానీ తెలివైనడు చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడుతూ ఉంటాడు. నిజమని చెప్పటం నీకు ఫలం వస్తుంది, ఆ ఫలం నిజమని చెప్పటం లేదు, ఇలా నిజం ఇలా నిజం. ఇప్పుడు మనం ఎలా కూర్చున్నామో, ఈ ఎగ్జిస్టెన్స్ ఎలాగో, దేహం లోపల నేను ఉన్నానని ఎలా అనుకుంటున్నాను, బయట ప్రపంచం ఉందని ఎలా అనుకుంటున్నాను, ఇలాగే నిజం, అలాగే నీకు ఆ ఫలితం అనుభవంలోకి వస్తుంది. చేసేవాడు దేహంతో తాదాత్యం పొందే చేశాడు, మరి అనిపించేవాడు ఎలా అనిపిస్తాడు, ఆ దేహంతో తాదాత్యం పొందే అనిపిస్తాడు. కంగారు పడకు, నీ అనుభవం నీకు వస్తుంది, నీ ఫలం నీకు వచ్చేస్తుంది, నీ పుణ్యం నీకే వస్తుంది, ఇంకో పోదు, ఇంకొకటి వెళ్ళిపోదు, నీ పుణ్యం నీకే వస్తుంది, నీ కరెక్ట్ అడ్రస్ ఈశ్వరుడు తెలుసు, నువ్వేం కంగారు పడకు. అందరికీ పరిచయంగా వైకుంఠానికి వెళ్లాలని నువ్వు అనుకుంటున్నావు అనుకో, నువ్వు వైకుంఠానికి వెళతావు, కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు చేసినంతా కూడా వైకుంఠానికి నువ్వు వెళతావు కాదని అంటున్నావు. బట్ ఈ బట్ అన్న చోట కొంప తీసేస్తా ఉంటాడు. ఎవడైతే ఫలితం అనుభవించాలి ఫలితం అనుభవించాలని అనుకుంటున్నాడో వాడిని ఎంక్వైరీలో పెట్టు, వాడిని ఏం పెట్టు, వాడిని బోనెక్కించు, వాడిని బోని, ఎవడైతే ఫలితం కోసం ఎదురు చూస్తున్నాడో వాడిని బోనెక్కించు. ఫలితం వస్తుంది రాదని అంటున్నది, అది ఎటర్నల్ రా, రాదని చెప్పడానికి ఈనవుడు వస్తుంది, అది రావడం వస్తుంది, అది సత్యం, అది వస్తుంది. బట్ కానీ ఎవడైతే ఫలితం కోసం ఎదురు చూస్తున్నాడో వాడిని బోన్లు పెట్టు. పని చేస్తావు ఇంతకు ఆల్రెడీ పని చేసేవా, ఫలితం కోసం ఎదురు చూస్తాం, ఆ ఫలితం కోసం ఎవడైతే ఎదురు చూస్తున్నాడో వాడిని విచారణ చెయ్యి, రవంతా ముళ్ళంతా కొంచెం వాడిని విచారణ చెయ్యి. విచారణ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే వాడెవడో వాడికి తెలియబడతాడు. విచారణ చేస్తే ఏమవుతుంది, వాడెవడో ఫలితం కోసం ఎదురు చేసేవాడు, ఎదురు చూసేవాడు ఎవడో, వాడెవడో వాడికి తెలియబడతాడు. వాడెవడో వాడికి తెలియబడగానే ఉన్న సత్యం అది వాడు ఎరుకపడదు, వాడి మూలం వాడు తెలుసుకోగానే ఉన్న సత్యం ఏదో వాడికి ఎరుకు పడుతుంది. ఎప్పుడైతే నీ మూలం నీకు తెలుసుందో, ఇప్పుడు వైకుంఠం గురించి కానీ కైలాసం గురించి కానీ స్వర్గం గురించి కానీ ఆలోచించేవాడు నీకు వెతికినా కనపడదు. ఏం వండర్ఫుల్ టీచింగ్ చూడండి, ఏది ఇంతవరకు వైకుంఠానికి వెళ్ళిపోదామంటే కైలాసానికి వెళ్ళిపోదాం అనుకున్నాడు, ఒకటి వాడు ఎక్కడ కనపడుతున్నది అంటే అక్కడ కనపడ్డాడు, మూలం తెలుసుకున్నాడు ఇంకా కనపడ్డాడు, వాడు వెతికినా కనపడ్డాడు, వాడు వెతికినా కనపడ్డాడు. ఏం చెప్పా, వాడు ఎందులో కలిసిపోయాడు, ఆ ఫైనల్ ట్రూత్ లో వాడికి ఫైనల్ ట్రూత్ వాడికి నేను కలుగుతాను. ఇంత బ్యూటిఫుల్ టీచింగ్ చూడు, ఇదంతా మీకోసం చెప్పడం లేదు, నాకు ఎందుకు చెబుతుంది అంటే పాయసం నోట్లు వేసి ఎలా ఉంటుందో నాకు ఈ టీచింగ్ ఎలా, నా కోసం నేను చెప్పుకుంటున్నాను కానీ మీకోసం ఏం చెప్తున్నాను మీరు అలా అనుకోవద్దు, మీకోసం ఏదో చెప్పేస్తున్నాను అలా అనుకోకండి. నాకు పాయసం నోట్లు వేసుకున్నట్టుంది కాబట్టి నేను చెబుతున్నాను, నా సాటిస్ఫాక్షన్ కోసం నేను చెబుతున్నాను కానీ మిమ్మల్ని ఉద్ధరించడానికి నేనేం చెప్పటం లేదు, నా కోసం నేను చెప్పుకుంటున్నాను, నాకు హ్యాపీనెస్ ఉంది ఆ టీచింగ్ లో, నేను ఎంజాయ్ చేస్తున్నాను సబ్జెక్ట్ని, అందుకే నేను చెప్పుకుంటున్నాను కానీ మిమ్మల్ని ఏదో అప్రిషియేట్ చేయటం నేను చెప్పడం. భగవాన్ క్యాన్సర్ వచ్చింది, ఇదేమి ఇది మామూలుగా, ఇదేమి ఫిక్షన్ కాదు సినిమా, ఇదేమి సినిమా అనుకుంటున్నారు మీరు, ఈ సినిమా కాదు, ఇదేం పురాణం కూడా కాదు, ఇది ప్రాక్టికల్ గా జరిగింది. భగవాన్ క్యాన్సర్ వచ్చింది, భగవాన్ క్యాన్సర్ వస్తే అది ఎంత పుండి అయిపోయింది, అప్పుడు క్యాన్సర్కి పురుణ వైద్యం అప్పుడు లేదు, క్యాన్సర్ వస్తే డాక్టర్స్ చెప్తారు ఇంకా అది మా వల్ల అవతది, నేను చేసే పని అది అయిపోయింది అంటే అక్కడ ఎక్కడున్నాడు భగవాన్ చూడు, అక్కడ ఎక్కడున్నాడు సరే మీకు చూపించడం కోసం చెప్తున్నాను, మీ కాలాన్ని పాడు చేయటానికి చెప్పటం లేదు, వాడు ఎక్కడున్నాడో చూపించడం కోసం మీకు చెప్తున్నాను. క్యాన్సర్ వచ్చింది, క్యాన్సర్ వస్తే డాక్టర్లు చెప్పారు మేము చేతులు కడిగేసుకున్నాం, మేము అది ఇంకా మా వైద్య మెడిసిన్ ప్రకారం అది తగ్గదంటారు, మెడిసిన్ ఇట్ ఈస్ బియాండ్ మెడిసిన్, అంటే మేము వైద్యం చేయవలసింది చేసేసాం, ఇంకా మా పని పూర్తి అయిపోయింది, మేము చేతులు కడుక్కున్నాం, దానికి ప్రత్యేకంగా మందులు లేవు. మీరు ఒకసారి అనుకోండి, మీరు ఈ క్యాన్సర్ తగ్గిపోవాలని మీరు సంకల్పించుకోండి, ఇంకా అంతకంటే మాకు మార్గం కనపడలేదు అన్నారు. ఎవరిని, వాళ్ళ లాస్ట్ డేస్ భగవాన్ ఏమన్నారంటే ఏం రియాక్ట్ అవ్వలేదు, వాళ్ళు చెప్పిందంతా విన్నారు. ఇప్పుడు మీరు చెప్పింది ఏంటి, ఈ కురుపు తగ్గిపోవాలని నన్ను అనుకోమంటున్నారు, ఈ కురుపు తగ్గిపోవాలని నన్ను అనుకోమంటున్నారు. ఈ కురుపు తగ్గిపోవాలని అనుకునేవాడు ఒకడు లోపల ఉంటే మీ సలహా లేకుండానే అనుకుంటాడు, మీరు సలహా చెప్పక్కర్లేదు మాకు, ఈ కురుపు తగ్గిపోవాలనుకున్నవాడు లోపల ఒకడుంటే మీ సలహా లేకుండానే వాడు అనుకుంటాడు, అలా అనుకునేవాడు ఇక్కడ లేడు, అలా అనుకున్నవాడు ఇక్కడ లేడు. కానీ మీరు అనుకోమని చెప్పిన అనుకునేవాడు ఇక్కడ లేడు, ఒకరు అనుకున్నవాడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, మీ సలహా లేకుండా అనుకుంటాడు వాడు భగవాన్ అంటాడు. లాస్ట్ డేస్ ఏమన్నారు భగవాన్ని, మీరు వెళ్ళిపోతున్నారు అన్నారు, అంటే భగవాన్ మరి ఐఎమ్ నాట్ గోయింగ్ అవే, ఐఎమ్ హియర్, వేర్ కెన్ గో, ఆయన నాటి పోయింది ఎక్కడికి వెళ్ళిపోవటం లేదు, ఎక్కడికి మీరు దేశంకు వెళ్ళిపోవాలంటే ఎక్కడైనా చోటు ఉండాలి కదా, నేను లేని చోటు ఎక్కడ ఉంది, ఆయన నాటి పోయింది అవే, ఐఎమ్ హియర్, అంతటా ఉన్నాను నేను, ఏ క్షణైపో, నన్ను వెళ్ళిపోమంటున్నారు వెళ్ళిపోమంటున్నారు, నాకు లేని చోటు ఉంటే ఎక్కడికైనా వెళ్ళగలను, ఎక్కడికి వెళ్ళగలను, వేర్ కెన్ ఐ గో, ఉన్నదంతా ఉన్నది ఒకటే వస్తువు, అది అంతటా ఉంది. దానికి అంతటా ఉన్న వస్తువుకి గోయింగ్ లేదు, కమింగ్ లేదు. అంతటా ఉన్న వస్తువుకి రాకలేదు, ఆ పోకలేదు, కమింగ్ లేదు, ఆ గోయింగ్ లేదు. ఇవన్నీ ఏం లక్షణాలు? ఈ బాడీ బాగుండే ఈ జీవుడు యొక్క లక్షణాలు. ఇప్పుడు ఇంటికి వీడు ఏమంటున్నాడు అంటే, సరే అంతా బాగానే ఉంది, ఇంకా ఇంటికి బాగానే ఉంది, ఇంటికి నేను ఇప్పుడు ఎందుకు పుణ్యాలు చేసేసి రెడీగా ఉన్నాను నేను. ఇప్పుడు స్వర్గలోకం నరకమాట అంటండి, మళ్ళీ ఏదో కొత్త శరీరం వస్తుంది, ఆ శరీరంతో ఫలితం ఉంది, మళ్ళీ ఆ శరీరానికి ఇంద్రియాలు వస్తాయి, ఇంద్రియాలు వచ్చేవి అని అనుభవించి వచ్చాను కదా, రీబర్త్ రెడీగా ఉన్నాను నేను, పునర్జన్మ వచ్చేస్తుందని అనుకుంటున్నాను, నేను చేసిన పుణ్యానికి మంచి భర్త వస్తాను, అంటే హయ్యర్ భర్త వస్తున్నాను అనుకుంటున్నాను, ఇంతకంటే మంచి శరీరం, ఇంతకంటే మంచి ఇంద్రియాలు, ఇంతకంటే మంచి కుటుంబం, అంటే మనం చేసిన పుణ్యం ఫలితంలోకి వచ్చేస్తుంది కదా, అదంతా ఎంజాయ్మెంట్కి బాగుంటుంది అనుకుంటున్నాను. బాడీ మంచి బాడీ వస్తే ఎంజాయ్మెంట్కి దానికి బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంతకు రీబర్త్ వచ్చేస్తుందని అనిపిస్తుంది నాకు. అంటే మీరు చెప్పిందంతా విన్నాక రీబర్త్లోంచి ఎస్కేప్ అవడానికి బుద్ధి కలుగుతుంది నాకు, అంటే పునర్జన్మలోంచి తప్పించుకునే బుద్ధి ఇప్పుడు నాకు కలుగుతుంది. విన్న సబ్జెక్ట్ విన్నాక, సబ్జెక్ట్ వినకముందు కాదు, సబ్జెక్ట్ వినకముందు కాదు, సబ్జెక్ట్ బాగా మీరు చెప్పింది శ్రవణం చేశాక శ్రవణం బాగా శ్రద్ధగా చెవులతోటి కాదు, అని మనం చెవులుంటే సరిపోదండి, చెవుల ద్వారా వినేవాడు దగ్గర ఉండాలి. సబ్జెక్ట్ అంతా విన్నాక ఆ భర్తలోంచి విడుదల పొందుదామని, ఆ భర్తను తప్పించుకోవాలని, ఆ భర్త రాకూడదని కోరుకుంటున్నాను, ఆ ప్రయత్నంలో మళ్ళీ ఆ ప్రయత్నం చేయాలని అనిపిస్తున్నాను. ఇప్పుడు వరకు ప్రవాహంలోకి వచ్చేసాను, ఈ ప్రవాహంలోంచి ఇంకో మళ్ళీ కొత్త ప్రవాహంలో పడదామనుకుంటున్నాను, ఏదో ప్రవాహంలో మంచో చెడ్డో కొట్టుకొచ్చేసాను ఇంతవరకు, ఇప్పుడు ఈ ప్రవాహంలోంచి బయటకు వచ్చి ఒడ్డుకు వచ్చేయాలనే ప్రయత్నంలో ఉన్నాను. సుడైన ట్రై టు ఎస్కేప్ ఇవ్వట్, ఇప్పుడు ప్రయత్నం చేస్తాను, ప్రయత్నం చేయకూడదు. లేట్ అయిపోయింది అనుకోండి, ఇప్పటికే వయసు చాలా వచ్చేసింది, లేట్ అయిపోయింది, ఇప్పటికైనా రీబర్త్ నుంచి ఏదో రీబర్త్ వస్తుంది, అప్పుడు ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైనా రీబర్త్ నుంచి బయటపడటానికి అవకాశం లేట్ అయింది అనుకోండి, టైం లేట్ అయిపోయింది, లైఫ్కి ఈవినింగ్ టైం వచ్చేస్తుంది, కానీ అప్పటికి ఇప్పుడైనా నేను ప్రయత్నం చేస్తాను, అందరి నుంచి విడుదల పొందడానికి నేను ప్రయత్నం చేస్తాను, ఇప్పుడైనా ప్రయత్నం చేయకూడదా, నేను సక్సెస్ అవునా అని భగవాన్ అడుగుతున్నారు. ఏమండి ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, తిరిగి పుట్టకుండా ఉండటానికి నువ్వు తిరిగి ఎలా పుట్టకుండా ఉండాలని నువ్వు అడుగుతున్నావు, అంతే కదా భగవాన్ చెప్తా ఉండాలి కదా. భగవాన్ కూడా సరదాగా ఎప్పుడైనా అంటా ఉండేవారు. కొంతమంది దగ్గర భగవాన్ దగ్గరికి వచ్చేసి ఏమన్నారంటే, ఏమన్నా మేము పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేసుకున్నాం అనేవారు. భగవాన్ దగ్గరకు వచ్చి ఎవరైనా కొంతమంది ఏమన్నారంటే, ఏమన్నా మేము పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేసుకున్నాం అనేవారు. భగవాన్ ఏమన్నారంటే, నీకు పిల్లలు పుట్టకుండా నువ్వు ఆపరేషన్ చేయించుకున్నావు, బాగా నువ్వు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకో. నీకు పిల్లలు పుట్టకుండా నువ్వు ఆపరేషన్ చేయించుకున్నావు, కానీ నువ్వు తిరిగి పుట్టకుండా ఉండటం కోసం ఆపరేషన్ ఏం చేయించుకోలేదు. ముందు ఆ సర్జరీ ఏదో చెప్పబడ్డవు, ఆ సర్జరీ అడుగుతున్నాడండి వీడు. వీడు ఏమడుగుతున్నాడంటే, నీకు మిగతా కూడా వదిలేయండి, పూర్వపు గొడవ. అప్పుడు ఇంతకీ రీబర్త్ పునర్జన్మకి వెళ్లకుండా నేను మిగిలిపోవాలి, వెళ్ళటానికి అవకాశం నాకు ఇష్టం లేదు, ఇంత సబ్జెక్ట్ విన్నాక మళ్ళీ రీబర్త్ నేను కోరుకోవటం లేదు. ఏంటంటే శరీరం వచ్చిందనుకోండి, శరీరం వస్తే మళ్ళీ రోగం వస్తుంది, ముసలితనం వస్తుంది, ఆ కొత్త శరీరం కూడా మళ్ళీ చావు వస్తుంది. శరీరం వచ్చేవాడికి ఇంద్రియాలు వస్తాయి, ఇంద్రియాలు వస్తే సంసారం వస్తుంది, ఇంకా ఇంట్లో అందరూ పట్టుకు తిడతా ఉంటారు. మీకు అర్థమవుతుందండి, ఆ ఇంట్లో ఈ చిట్లు పడతా ఉండాలి. మళ్ళీ శరీరం వస్తే వస్తుంది దుఃఖం వస్తుంది, శరీరం వస్తే పెయిన్ వస్తుంది, శరీరం వస్తే ముసలితనం వస్తుంది, శరీరం వస్తే రోగం వస్తుంది, శరీరం వస్తే మరణం వస్తుంది, మళ్ళీ శరీరం ఆ మరణం వస్తుంది, అని శరీరం వస్తే అని వచ్చేస్తాయి. శరీరం వస్తే మళ్ళీ సంసారం వస్తుంది, శరీరం వస్తే మళ్ళీ ఏమొస్తుంది సంసారం. ఈ గొడవ అంతా వచ్చేస్తుంది, ఈ గొడవ ఎందుకు లేండి, అంత విన్నాను కదా సబ్జెక్ట్ అంతా విన్నాను, ఇప్పుడు ఇందుకు బయటకు వచ్చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, దానికి ఆ బయటకు రావడానికి ఏదైనా ఉపాయం చెప్పండి. రీబర్త్ నుంచి బయటకు రావడానికి ఎస్ ఉపాయం చెబుతాను. భగవాన్ ఏమంటున్నారు, ఎస్ చెప్తానంటున్నారు, ఎస్. నువ్వు అడిగిన ప్రశ్న యువర్ రైట్, నువ్వు అడిగిన ప్రశ్న బాగా ఇప్పుడు దారికి వస్తున్నావు. ఏం చేస్తున్నావు, సబ్జెక్ట్ నీకు అవగాహన అవుతున్నట్టు తెలుస్తుంది. అంటే ఏం చదివిన ఎందులోంచి విడుదల పొందాలని ప్రయత్నం, ఎందులోంచి విడుదల పొందాలనుకుంటున్నది కరెక్టే, అది కరెక్ట్ పాత్రలో ఉన్నావు. ఇవరకు కర్మఫలం అనుభవించాలి, నేను చేసిన పుణ్యం అంతా ఏమైపోతున్నాను, కంగారు పడుతున్నావు అప్పుడు. నువ్వు కరెక్ట్, ఇవర్ కరెక్ట్, ఎస్. నువ్వు చేసి ఇప్పుడు మంచి బాగానే ఉంది, నువ్వు దారిలోకి వచ్చేసావు, నువ్వు లైన్లోకి వచ్చేవి, నీ లైన్ ఆఫ్ థింకింగ్ ఇప్పుడు ప్రాపర్గా ఉంది. అంటే దీనికి ఆ ప్రశ్న ఎంకరేజ్ చేస్తున్నారు భగవాన్. అది వేసిన ప్రశ్న డిస్కరేజ్ చేయటం లేదు, అది వేసిన ప్రశ్న కరెక్ట్గా ఉంది. కాబట్టి ఆ ప్రశ్న ఏం చేస్తున్నారు, నిజమైన టీచర్ ఏం చేస్తాడంటే, కొంతమంది నేషనల్ బళ్ళు ఏం చేస్తారు పాపం, ఏదైనా ప్రశ్న అడిగారు అనుకోండి, ఆ కూర్చుంటారు. అలా కాదు, అని కూర్చోండి సిగ్గుపడతాడు, అని కూర్చోని కూడా ఆ ప్రశ్నకి ప్రాపర్గా రిప్లై ఇవ్వాలి. కూర్చోండి ఇంకా రెండో ప్రశ్న వేయడానికి వాడికి ఇష్టం పడదు, అది తెలియనివాడు అలా తెలియనట్టు ఉండిపోతాడు. భగవాన్ ఏం చేస్తున్నారు, ప్రశ్న వేసుకొని డిస్క్రైబ్ చేయటం, ఎంకరేజ్ చేస్తున్నారు, ఎస్ ఎస్ యూఆర్ కరెక్ట్, ఈ ప్రశ్న ప్రాపర్గా ఉంది, బాగుంది, వెరీ బ్యూటిఫుల్ ప్రశ్న. ఆ ప్రశ్న వేయడానికి కూడా కొంత తెలివితేటలు ఉండాలి, ప్రశ్న వేయడానికి కూడా కొంత అవగాహన ఉండాలి. ఇప్పుడు భగవాన్ ఏం చెప్తున్నారు, నువ్వు అడిగిన ప్రశ్న చాలా బాగుంది, ఎస్, ఫైండ్ అవుట్ హూ ఇస్ బోర్న్ అండ్ హూ హాస్ ద ట్రబుల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఫైండ్ అవుట్ హూ ఇస్ బోర్న్, తిరిగి పుడతాడు పుడతాడు అంటున్నావు కదా, ఆ పుట్టేవాడు ఎవడు, ఇప్పుడు పుట్టినవాడు ఎవడు, మళ్ళీ తిరిగి ఎవడో పుడతాడు. ఫైండ్ అవుట్ హూ ఇస్ బోర్న్, హూ ఇస్ బోర్న్ అండ్ హూ హాస్ ద ట్రబుల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. నేను బాధపడిపోతున్నానని ఇబ్బంది పడిపోతున్నాను అనుకుంటావు కదా నువ్వు. ఆ ఇబ్బంది పడేవాడు ఎవడు, ఆ బాధపడేవాడు ఎవడు, ఈ ట్రబుల్ మేకర్ ఎవడు, ఎవడైతే ఇబ్బంది పెడుతున్నాడు. దెన్ వీఆర్ స్లీప్, వీ థింక్ ఆఫ్ రీబర్స్. నాకు పునర్జన్మ రాకుండా చేయాలి, నాకు పునర్జన్మ రాకుండా చూడండి అని నువ్వు అంటున్నావు. బాగా అంటున్నాడు. నువ్వు రాత్రి నిద్రపోతావు కదా, ఆ నిద్రలో ఎవడైనా నాకు పునర్జన్మ రాకుండా చూసుకోవాలని లోపల ఎవడైనా అని కూడా ఎవడన్నా ఉన్నాడన్నాడు. అక్కడ ఎవడో గొడవలేదు, అక్కడ గొడవలేదు, నిలుపుకున్నప్పుడు గొడవ వస్తున్నాడు. అది సర్జిట్లా తీసిపోతున్నాడు, అని మోసిపోతున్నాడు ఇక్కడ సోర్స్. ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు, పునర్జన్మ లేకుండా నన్ను రక్షించమంటున్నావు, నన్ను తప్పించమంటున్నావు. అసలు పునర్జన్మ గురించి ఆలోచించేవాడు ఇక్కడ ఉన్నాడు అంచెలు, వాడిని తప్పించమంటున్నావు. గాఢ నిద్రలో ఉండగా నీ పూర్వజన్మల గొడవ కానీ రాబోయే జన్మల గొడవ కానీ నీకేమైనా ఉందా అని అడుగుతున్నారు భగవాన్. మళ్ళీ తిరిగి నేను పుట్టకూడదు అని అంటున్నావు. ఆ తిరిగి నేను పుట్టకూడదు అనుకునే వాడు ఎవడైనా గాఢ నిద్రలో ఉన్నాడా? అంటే ఏమి కంగారు పడకండి మీరు. పూర్వజన్మల గొడవలన్నీ మన మనస్సులో ఉన్నాయి. పూర్వజన్మల గొడవలన్నీ ఎక్కడున్నాయి? మన మనస్సులో ఉన్నాయి. రాబోయే జన్మల గొడవలన్నీ ఎక్కడున్నాయి? మన మనస్సులో ఉన్నాయి. పుణ్యాలు ఎక్కడున్నాయి? మనస్సులో ఉన్నాయి. పాపాలు ఎక్కడున్నాయి? మనసులో. రాబోయే మనకు ఇంకో 1000 జన్మలు వస్తాయని కొన్ని 1000 జన్మలకు సరిపోయినసి విత్తనాలు ఎక్కడున్నాయి? మనస్సులో ఉన్నాయి. ఇప్పుడు గాఢ నిద్రలో మనస్సు లేదు, గాఢ నిద్రలో మనస్సు లేదు. మనస్సు లేకపోతే నీకు దేహం గొడవలేదు, దేవుడు గొడవలేదు, లోకం గొడవలేదు, పూర్వజన్మలు గొడవలేదు, ఉత్తర జన్మలు గొడవలు, రాబోయే జన్మలు లేదు, గొడవలేదు, వైకుంఠాలు లేవు, కైలాసాలు లేవు, స్వర్గాలు లేవు, నరకాలు లేవు. సడన్ గా తీసుకుపోతున్నాడు చూడండి. సడన్ గా అడ్డం కొట్టి మిమ్మల్ని మలుపు అక్కడ ఆపు చేసి సడన్ గా అక్కడ మళ్ళీ తీసుకుపోతున్నాడు. ఇక్కడ దూరాలు దూరాలు ఎక్కడ లోయల్లోకి, ఆ లోతుల్లోకి, ఆ నగ్న ఆ సత్యం ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో ఆ నిజమైన ఈశ్వరుడు దగ్గరికి అక్కడ తీసుకుపోతాడు. వెరాశ్రీ, వీ థింక్ ఆఫ్ రీబర్స్. నీ పునర్జన్మల గురించి నువ్వు గాఢ నిద్రలో ఉండగా నీ పునర్జన్మల గురించి రాబోయే జన్మల గురించి ఎప్పుడైనా నువ్వు ఆలోచిస్తున్నావు? నుంచి అక్కడ మనసు లేదు, నిద్రట్లో ఏం లేదు, మనసు లేదు. మెలకువలో ఏముంది? మనసు. నిద్రట్లో మనసు లేదు, మెలకువలో మనసు. ఈ రాబోయే జన్మలు ఎక్కడ ఉన్నాయి? మనసులో ఉన్నాయి. అంటే మనసు ఉన్నప్పుడు నువ్వు రాబోయే జన్మల గురించి ఆలోచిస్తావు. మనస్సు లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావు, గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు, గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు. కానీ బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్. గాఢ నిద్రలో కూడా నువ్వు ఉన్నావు. అక్కడ నీకు బాడీ గొడవ లేదు, మైండ్ గొడవ లేదు, వరల్డ్ గొడవ లేదు, ఈవెన్ గాడ్ గొడవ కూడా నీకు. నీ రాముడు, నీ కృష్ణుడు, నీ శివుడు, నీ కాశీ, నీ రామేశ్వరం, నీ అరుణాచలం, ఈ గొడవ అక్కడ లేదు. గాడ్ లెస్, బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్. ఎక్కడెక్కడైతే ఫైనల్ స్టేట్ తీసుకుపోతున్నాడు, ఇంకా మధ్య నీకు మధ్యవర్తులు కూడా, ఈ మధ్యదారులు, ఈ అడ్డదారులు కూడా వద్దే, ఫైనల్ స్టేట్, సుప్రీం స్టేట్. ఇంకా సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఎవడ ప్రశ్నించడానికి లేదు, అక్కడ తీసుకుపోతున్నాడు. అక్కడ నువ్వు ఉన్నావు, అక్కడ దేహం లేదు, అక్కడ లోకం లేదు, అక్కడ దేవుడు లేడు, అన్ని చేయబడవు అక్కడ లేదు. కన్ను అక్కడ ఉన్నావు. ఈ నీ రాబోయే జన్మల గురించి ఆలోచించేవాడు అక్కడ లేడు, కన్ను అక్కడ ఉన్నావు. వాడు ఎవడైతే గాఢ నిద్రలో ఉన్నాడో వాడు మెరుపులు కూడా ఉన్నాడు. ఎవడైతే గాఢ నిద్రలో ఉన్నాడో వాడు మెరుకులు అక్కడ ఉన్నాడు. కానీ అది మెరుకులో నీకు ఉన్నప్పటికీ వాడిని కనపడకుండా నీ మైండ్ నీకు చేస్తుంది. అది కనపడకుండా నీ మైండ్ నిన్ను నీకు చేస్తుంది. ఆ మైండ్ ని చింపేయటి నీ సాధన యొక్క ప్రయోజనం. గాఢ నిద్రలో ఎవడైతే ఉన్నాడో వాడు ఇప్పుడు మెరుకులో కూడా ఉన్నాడు, అది ఎక్కడికి పారిపోలేదు. ఆ సుశక్తిలో ఎవడైతే ఉన్నాడు, అది మెరుకులో కూడా ఉన్నాడు, అది ఎక్కడికి ఎస్కేప్ నిన్ను విడిచిపెట్టి ఎక్కడికో పారిపోలేదు. నిద్రలో ఎంత సహజంగా ఉన్నాడో మెరుకులో కూడా అంత సహజంగానే ఉన్నాడు. అంత సహజంగా ఉన్న వస్తువు నీకు వ్యక్తం కాకుండా ఈ మనస్సు కప్పుతున్నాడు, ఈ మనస్సు కప్పుతున్నాడు అని చింతిస్తే నీకు నిజం అప్పుడే అక్కడే నీకు వ్యక్తం అవుతుంది. నీ కాళ్ళు కదా పక్కర్లేదు, నీ చేతులు కదా పక్కర్లేదు, నీ తలకాయకే పక్కర్లేదు. అప్పుడే అక్కడే హియర్ అండ్ నౌ ఉన్న వస్తువు నీకు మనస్సును చింపేసిన మరుక్షణంలో సూర్యుడు ఉదయించిన తర్వాత గంటకు వెలుగు రాదు. సూర్యుడు ఉదయించడం వెలుగు రావడం ఒకేసారి జరిగిపోతుంది. అలా నీ మనస్సును ఎప్పుడైతే చింపేశావు, చింపేసిన మరుక్షణంలో నీ లోపల నిజం తానుగా నీకు వ్యక్తం అవుతుంది. ధ్యానం జరేస్త్రీ, నువ్వు గాఢ నిద్రలో ఉండగా డూ థింక్ ఆఫ్ రీబర్స్ ఆర్ ఇన్ ద ప్రజెంట్ ఎగ్జిస్టెన్స్. కొన్ని రాబోయే జన్మల మాట వదిలి, పలానా శరీరంలో ఇప్పుడు నేను ఉన్నాను, కండవిల్లో ఉన్నాను సంగతి కూడా నీకు గాఢ నిద్రలో తెలియదు. ఇది మైండ్ క్రియేషనే, రాబోయే జన్మలు కూడా మైండ్ క్రియేషన్. ఇప్పుడు నేను ఈ శరీరంలో పలానా శరీరంలో కండవిల్లో ఉన్నానన్న కొన్ని కూడా మైండ్ క్రియేషనే. రాబోయే జన్మలు కూడా నీకు ఇదంతా సత్యమే రా, అది కూడా అంతే అసత్యం. అంటే ఏంటి, నువ్వు మంచి జన్మను కోరుకుంటున్నావు అంటే ఒక గోతులోంచి బయటకు వచ్చి ఇంకో గోతులో పట్టాం, ఒక గోతులోంచి బయటకు వచ్చాం బాగానే ఉందని మళ్ళీ ఇంకో గోతులో పట్టండి. ఇంకే నువ్వు మంచి జన్మ వచ్చాక శరీరం వస్తుంది, ఆ శరీరం ఎంతకాలం ఉంటుంది? 70 80 ఏళ్ళు ఉంటుంది. ఈ లోకంలో అటు ఇటు తిరిగి అడుతుంది, ఎప్పుడైతే రోజు చచ్చిపోతుంది. కానీ ఈ కాలక్షేపం చెబుతున్నాను అనుకోకండి. కూర్చున్న ఇక్కడ మనం కూర్చున్న మాట అసత్యం, కానీ నేను చెప్పిన మాటలు మటుకు అసత్యం కాదు. మనం కూర్చుని మాట్లాడుకుంటున్నాం, ఇది అసత్యం అంటే అంగీకరిస్తాం, కానీ అది మటుకు అసత్యం కాదు. అని ఎక్కడి నుంచైతే నేను ఉదయించి వస్తుందో దాని పరిష్కారం కూడా అక్కడ ఉంది. ఎక్కడ ఈ నేననే తలంపు, ఎక్కడి నుంచైతే ఉదయించి వస్తుందో దాని సమాధానం కూడా అక్కడ ఉంది. అంటే దాని అర్థం ఏంటి, నేననే తలంపు ఎక్కడి నుంచి ఉదయించి వస్తుందో ఆ సోర్స్ కనుక నువ్వు చూస్తే ఇది అక్కడ అణిగిపోతుంది. దీని సమాధానం ఉదయించి వచ్చిన చోట దీని సమాధానం కూడా ఉంది. ఎక్కడి నుంచైతే ఇది అరైజ్ అవుతుందో దీని రిప్లై, దీని ఆన్సర్ కూడా అక్కడ ఉంది. ఎక్కడైతే ఉదయిస్తుందో దాన్ని నువ్వు చూడగలిగితే, ఆ సోర్స్ నువ్వు చూడగలిగితే ఇది అక్కడ అణిగిపోయి, ఇది అక్కడే కాలిపోయి బూడిదవుతుంది. రమణ మహర్షి గారు చెప్తా ఉంటారు, వరుణాచలేశ్వరుడు ఈ భౌతికమైన దేహాన్ని ఒలకట్లోకి తీసుకెళ్లి పొరలకో పిడకలకో ఆహుతి చేయకముందే, వరుణాచలేశ్వరుడా ఈ భౌతికమైన దేహాన్ని శ్మశానంలోకి తీసుకెళ్లి పొలలకు కానీ పిడకలకు కానీ ఆహుతి చేయకముందే వరుణాచలేశ్వరుడు నీ జ్ఞానాగ్ని పంపించి, నీ జ్ఞానాన్ని ఈ జ్ఞానాగ్ని పంపించి జీవలక్షణాలను కాల్చి బూడి చేయవయ్య అరుణాచలేశ్వరుడు. నిజాన్ని ఎక్కడైతే ఉదయిస్తాం దాని పరిష్కారం కూడా అక్కడ, దాని సొల్యూషన్ కూడా దాని పరిష్కారం కూడా అక్కడ ఉంది. నువ్వు ఎప్పుడైతే నీ మూలాన్ని నువ్వు తెలుసుకున్నావో నీ మూలం ఎక్కడుంది, నీ హృదయం. భగవంతుడు ఏం చెప్పాడు, నేను హృదయంలో ఉన్నానని చెప్పాడు. నీ హృదయంలో నేను ఉన్నానని చెప్పాడు అంటే నీ మూలం ఎక్కడుంది, నీ హృదయంలో ఉంది. నువ్వు మెలకువలో అంటే వేకింగ్ స్టేట్ లో ఆ జాగ్రత్త అవస్థలో ఆ మూలాన్ని భగవంతుడు ఏ మూలంలో ఉన్నాడో ఆ మూలాన్ని నువ్వు తెలుసుకోగలిగితే యూ విల్ డిస్కవర్, ఆ మూలాన్ని నువ్వు తెలుసుకోగలిగితే ఇది కూడా తెలుస్తుంది. ఏది కూడా తెలుస్తుంది, నీకు అసలు భర్త లేదు, ఆ రీబర్త్ లేదు, ఆ ప్రజెంట్ టెన్స్ లేదు, ఆ ప్యాస్ట్ టెన్స్ లేదు, ఆ ట్రబుల్ లేదు, అన్హ్యాపీనెస్ లేదు, డిఫికల్టీస్ లేదు, డిసప్పాయింట్ లేదు. జరిగింది అంత ఒక కలకంద నీకు కరిగిపోతుంది. నీ పూర్వజన్మలన్నీ కూడా కలకింద కరిగిపోతాయి. ఈ పుట్టింది సత్యంది నేను కాదన్న సంగతి నీకు తెలుస్తుంది. నీ హృదయంలో ఉన్న సత్యం నీకు ఎప్పుడైతే తెలిసిందో, నీకు ఎప్పుడైతే ఎరుకు పడిందో, రాబోయే జన్మలు కూడా ఉండదు, పూర్వజన్మలు కూడా ఉండదు. అది రాబోయే జన్మలు పూర్వజన్మలు కేవలం స్వప్న సమానం అన్న సంగతి నీకు తెలిసిపోతుంది. డిస్కవర్ ట్రబుల్ అండ్ హ్యాపీనెస్ ఎక్సెట్రా, అసలు ట్రబుల్ లేదు, ఆమె హ్యాపీనెస్ లేదు, డిఫికల్టీస్ లేదు, డిసప్పాయింట్మెంట్స్ లేవు అని ఏం లేదన్న సంగతి తెలుస్తుంది. దాంతో స్వప్నమైన సంగతి కానీ ఫోన్లోకి వస్తుంది. ఇవరకు మీరు చాలా కష్టపడిపోయాం అనుకుంటున్నారు అనుకోండి, ఇప్పుడు మీరు ఆ అనుభవం వచ్చేసింది మీకు, ఇదివరకు ఉన్న కష్టం అంతా మీకు కలకం మీకు తెలుస్తా ఉంటుంది. అయ్యో నేను ఎంత కష్టపడిపోయానని అనుకున్నాను, ఎంతకాలం అసలు కష్టపడింది ఏం లేదు అనిపిస్తుంది మీకు. నువ్వు పెద్ద కష్టమే నీకే తెలియదు, ఎప్పుడు రియలైజేషన్ వచ్చాక ఏం చేయి కష్టపడుతున్నాను అనుకున్న వాడికి చావు వచ్చేస్తుంది అప్పుడు. భగవాన్ ఏమంటున్నారు, దేవుడు ఆనందం, దేవుళ్ళు ఆనందం. గాడ్ ఈజ్ బ్లిస్ అంటలేదు, గాడ్ ఈజ్ బ్లిస్ అంటలేదు, లేకపోతే ఆత్మ ఈజ్ బ్లిస్, సెల్ఫ్ ఈజ్ బ్లిస్ అంటలేదు, ఆల్ ఈజ్ బ్లిస్. ఏం చెప్తున్నాడు ఇక్కడ సబ్జెక్ట్, అంతా ఆనందం అన్నట్టు. నీ లోపలంటే సత్య వస్తువుని తెలుసుకున్నాక ఆనందం, గాడ్ ఈజ్ బ్లిస్ అంటలేదు, దేవుళ్ళు ఆనందం ఉందంటలేదు, గాడ్ ఈజ్ బ్లిస్ అంటలేదు, గాడ్ ఈజ్ బ్లిస్ అని అంటలేదు, లేకపోతే సెల్ఫ్ ఆత్మ ఆత్మ ఈజ్ బ్లిస్ అని అంటలేదు. ఏమన్నా ఆల్ ఈజ్ బ్లిస్ అంటే అంత ఆనందమే, అంటే ప్రపంచాన్ని కూడా ఆనందంగా అనిపిస్తాడు. అది ఫైన్, ఒక దేవుడే కాదు ప్రపంచాన్ని కూడా ఎలా అనిపిస్తాడు, ఆనందంగా అనిపిస్తాడు. ఆలోచి ప్లీజ్. ఇంకేం చెబుతున్నాడండి, చెప్పవు ఎంతవరకు నోటితోటి చెప్పగలగాల అంతవరకు తీసిపోతున్నాడు. అదే నీ ప్రపంచంలో ఉన్నావనుకో, నీకు జ్ఞానం వచ్చేసింది అనుకో, నీకు జ్ఞానం వచ్చేసినందుకు ఇంకా చావు రాలేదనుకో, చిరా నీకు మీరు ఇంకా చచ్చిపోలేదు కదా, మీరు అందరూ బతుకున్నారు, బతుకుంటే మీకు జ్ఞానం సడన్ గా జ్ఞానం వచ్చేసింది అనుకోండి, అప్పుడు మరి ప్రపంచం కనిపిస్తా ఉంటుంది కదా, మరి ఇదేమవుతుంది, ఇది నీకేం ట్రబుల్ ఇవ్వదు. ఆలోచన చేసి ప్రపంచాన్ని కూడా మీరు ఆనందం అనిపిస్తారు. ప్రపంచాన్ని ఎలా అనిపిస్తారు, ఇది నేనేం చిరాకు పెట్టదు, నీకేం ట్రబుల్ ఇవ్వదు, నీకేం డిఫికల్టీ ఇవ్వదు, నీకేం డిసప్పాయింట్మెంట్ తీసుకురాదు. ప్రపంచాన్ని కూడా మీరు ఎలా, దేవుడు సరే సరే, మీ నీవులైనా సరే సరే, ప్రపంచాన్ని కూడా సృష్టిని కూడా మీరు ఎలా అనిపిస్తావు, ఆనందాన్ని అనిపిస్తావు. దేవుడే ఆనందం అనుకో, ప్రపంచం కూడా నీకు ఆనందం ఎప్పుడు రియలైజేషన్ నీకు కలగదా. గడికి బ్లిస్, వరల్డ్కి బ్లిస్, చరిత్రకి బ్లిస్, మైండ్కి బ్లిస్. అంటే నోటితోటి మాట ఎంతవరకు చెప్పగలగాల అంతవరకు తీసుకుపోతున్నాడు. యువర్ బ్లిస్ గడికి బ్లిస్ అదే కాదు, వరల్డ్కి బ్లిస్ అదే కదా, ఆలోచి బ్లిస్ అంత ఆనందం, అంత అంత ఆలోచించు. ఇప్పుడు మీకు శరీరం ఉంది, జ్ఞానం వచ్చి తీరా జ్ఞానం వచ్చేసింది, మీకు జ్ఞానం వచ్చిందని ప్రపంచం ఎక్కడ పోతుంది, మీకు జ్ఞానం వచ్చేసిందని శరీరం ఎక్కడికి పోతుంది, ప్రపంచం ఎక్కడ ఉంటుంది, శరీరం ఉంటుంది ప్రపంచం ఉంటుంది, ఇప్పుడు అంతా బ్లిస్ అయింది ఇంకా మీకు. వరల్డ్ కూడా మీకు వరల్డ్ కనపడదు, ఎలా కనిపిస్తుంది, ఆ బ్లిస్ గానే మీరు దాన్ని అనుభవిస్తూ ఉంటారు. వరల్డ్ ఇస్ బ్లిస్. ఇప్పుడు అంత అంత బ్లిస్ అనుకో, అంత ఆనందం అనుకో, నువ్వంతా నీకు ఆనందమే కనిపిస్తావు అనుకో. నాకు రీబర్త్ రాకుండా పునర్జన్మ రాకుండా ఎలాగ ఆపి చేసుకోవాలి, పునర్జన్మ రాకుండా ఎలా ఆపి చేసుకోవాలన్నాడు నీకు కనపడే కనపడ్డా. ఇంకా ఆడగొడవ నీకంటే ఈ ప్రశ్న ఏం చేస్తే వీడి ప్రశ్న మళ్ళీ ప్రశ్న దగ్గరికి వచ్చామప్పుడు మనం నేను పునర్జన్మ రాకుండా ఎలా తప్పించుకోవాలనే ప్రశ్న. ఎవడైతే తప్పించుకోవాలనుకుంటున్నాడో పత్త లేకుండా పోతాడు. ఇంకా ఎవడు పునర్జన్మ నుంచి ఎవడైతే తప్పించుకోవాలనుకుంటున్నాడో వాడు కాలిపోయి బూడిద అవుతాడు. అప్పుడు వాడేవిడి అడే బూడిద అయినప్పుడు ఇంకా పునర్జన్మ గురించి ఆలోచించేవాడు లేనప్పుడు పునర్జన్మ గురించి ఆలోచన ఉండదు. విషయ చింతన, విషయ చింతన చేసేవాడు ఉన్నప్పుడు విషయ చింతన ఉంటుంది, కానీ చేసేవాడు లేనప్పుడు విషయ చింతన ఉండదు. అప్పుడు అప్పుడు ఆలోచి బ్లిస్ అని వాడికి ప్రారంభం లేదు, సంచితం లేదు, ఆగమం లేదు. సంచితము ఆగమం ప్రారంభము ఎవరికి 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 కర్తృత్వం ఉన్నవాడికి. మనకు గాఢ నిద్రలో కర్తృత్వం లేదు, మెలకువలో కర్తృత్వం వస్తుంది. ఈ కర్తృత్వం కల్పించేది ఎవరు మైండ్. నీకు అర్థం జాగ్రత్త అర్థం చేసుకునే సబ్జెక్టు. క్లోజ్ గా రండి, కంగారు పడిపోకుండా క్లోజ్ గా రండి. గాఢ నిద్రలో మన కర్తృత్వం లేదు, మెలకువలో కర్తృత్వం వస్తుంది. గాఢ నిద్రలో మైండ్ లేదు, మెలకువలో మైండ్ వస్తుంది. కాబట్టి మైండ్ నీకు కర్తృత్వం కల్పిస్తుంది. ఆ మైండ్ నీకు కర్తృత్వం మెలకువలో కల్పిస్తుంది. నిజంగా లేదు, కల్పిస్తుంది మైండ్ లో నీకు కల్పిస్తుంది. అయితే ఈ కర్తృత్వం నశించింది, కర్తృత్వం నశించింది. కర్తృత్వం నశించినప్పుడు ఆగమ గురించి, సంచితం గురించి మీకు అర్థమవుతుంది, ప్రారంభం గురించి ఆలోచించవాడు. ఇక్కడ భగవన్ ఆగమన్నారు, ఇక్కడ భగవాన్ని ఆగమన్నారు. సంచితం అంటే గాజులో నోడ్లు, సంచితం అంటే ఏంటి గాజులో నోడ్లు. ప్రారంభం అంటే డబ్బాలోని బియ్యం, ప్రారంభం అంటే డబ్బాలోని బియ్యం. ఆగమంటే దాడవ పంట, ఆగమంటే దాడవ. ఈ దాడవ పంట గాజులో కడుతుంది. దాడవ పంట ఎక్కడ కడుతుంది? ఆ గాజులోకి వెళ్ళింది మళ్ళీ మనకు బియ్యం కింద వస్తుంది. ఇక్కడ భగవాన్ ఏం చెప్పారు, మీ ఇంట్లో డబ్బాలో కొన్ని బియ్యం ఉంటాయి, ఆ బియ్యం ఇప్పుడు తింటా ఉంటారు మీరు, అది ప్రారంభం. కొన్ని గాజులు ఉంటాయి ఒడ్లు, అంటే ఈ డబ్బాలో అయితేనే కానీ తీసుకోరు మీరు. ఏమండి ఆ గాజులో ఉన్నది ఏంటి? సంచితం. తర్వాత దాడవ ఒడ్లు వచ్చేస్తాక ఇంకొక నెలలకు వచ్చేస్తే దాడవ ఒడ్లు, మళ్ళీ దాడ ఒడ్లు ఎక్కడికి వెళ్తాయి? గాజులోకి వెళ్తాయి. అదేంటి ఆగామం? ఇప్పుడు భగవాన్ ఏం చెప్పారండి, కర్తృత్వం ఎప్పుడైతే నశించిందో, సంచితం లేదు, ఆగామం లేదు, ప్రారంభం లేదు. అంటే మనస్సు ఎప్పుడైతే నశించిందో వాడికి సంచితం లేదు, ఆగామం లేదు, ప్రారంభం లేదు. అక్కడికి ఆగమన్నారు మొత్తం. తర్వాత చెబితే కానీ ఒక నిమిషం ఆగమన్నారు. ఎవరిని? మనల్ని కదా భగవాన్ ఆగమన్నారు, శిక్షించేవాడు ఏమన్నారు? ఆగమన్నారు. ఇప్పుడు మీకు క్యాన్సర్ వేసింది కదా, క్యాన్సర్ వేసింది కదా, ఈ క్యాన్సర్ ఎటువంటి పెట్టండి? ఇంట్లో డబ్బాలో ఉన్న బియ్యం లాంటి పెట్టడం. దాడవ పంట పోతే పోవచ్చు, డబ్బాలోనే బియ్యం పోవు కదా. ఇక్కడ దాడవ పంట ఏదైనా పోతే పోవచ్చు, పురుగు పట్టేసి. ఇప్పుడు డబ్బాలో బియ్యం పోవు కదా. అంటే ఎప్పుడైతే కర్తృత్వం నశించిందో ప్రారంభం కూడా నశిస్తుంది అంటున్నాడు. ఇప్పుడు పురుగు పడితే దాడవ ఒడ్డు పోతారు కానీ ఇంట్లోనే బియ్యం ఎక్కడ పోతారు అంటే ప్రశ్నించేవాడు. కురిపేసింది, మీ దేహాన్ని కురిపేసింది, కురిపి మా కళ్ళతోటి కనిపిస్తుంది, దానికి సంబంధించిన బాధ కూడా మీకు తెలుస్తుంది. మరి ఇది ప్రారంభం కాకపోతే ఏంటి? మీరు ప్రారంభం అనిపిస్తున్నారు కదా, మీ శరీరాన్ని కురిపింతకు వచ్చింది అన్నారు. అంటే ఇవి ప్రశ్నించేవాడు ఉద్దేశం అంటే జ్ఞానం బ్రహ్మానుభవం కలిగిన వాడు కూడా, జ్ఞానం కలిగిన వాడు కూడా, ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కూడా, అండ్ నోయర్ ఆఫ్ ట్రూత్ కూడా, సంచితం నశిస్తుంది, ఆగమం నశిస్తుంది, కానీ ప్రారంభం నశించదని ప్రశ్నించేవాడు అడుగుతున్నాడు. భగవాన్ ఏమంటున్నారంటే ప్రారంభం కూడా నశిస్తుంది అంటున్నారు. ప్రారంభం కూడా మరి మీ మాట ఏంటన్నారు? మీకు కురిపేసింది కదా అన్నారు, మీ దేహాన్ని కురిపేసింది కదా, మీరు బాధపడుతున్నారు కదా, దాని మాట ఏంటన్నారు? అంటే అప్పుడు ఏమన్నాడో చెప్తుంది, రమణ మహర్షి గారికి దేహానికి కురిపేసింది, ఆయన దేహం ఆయన బాధపడుతున్నారని చూచేవాడు కనిపిస్తుంది. చూచేవాడికి బాధపడుతున్నారని అనుకునేవాడు ఇక్కడ లేడు. చూసేవాడికి రమణ మహర్షి గారు కురిపేసింది బాధపడిపోతున్నారు, రమణ మహర్షి గారు కురిపేసింది బాధపడిపోతున్నారని చూసేవాడికి ప్రారంభం కనిపిస్తుంది. కానీ ప్రారంభం అనిపిస్తున్నాడు అనుకున్నవాడు ఇక్కడ లేడు, అంచేది వాడు కూడా ప్రారంభం లేదు. అనుకున్నవాడు అక్కడ లేడు, కానీ చూసేవాడికి ఉంది, చూసేవాడు కలకి కనిపిస్తుంది. కానీ అక్కడ అనుకు ప్రారంభాన్ని అనిపిస్తున్నాడు అనుకునేవాడు అక్కడ లేడు, కాబట్టి ప్రారంభం వాడికి లేదు లేనడు. అంటే ప్రారంభం కూడా జ్ఞానికి లేనడు, చూసేవాడికి ప్రారంభం అనిపిస్తున్నాడు అని అనిపిస్తుంది. ఇది ఎవడ దేహ ప్రారంభాన్ని బట్టి వాడికి రోజులు వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదంతా స్వప్నం సమానం. నువ్వు పొందవలసిన గమ్యాన్ని మట్టికి మర్చిపోకు, అని చూపులోంచి దాన్ని విడిచిపెట్టకు, నీ దృష్టిలోంచి దాన్ని విడిచిపెట్టకు. ఆ గమ్యం కనుక నువ్వు దృష్టిలో పెట్టుకుంటే నీకు కష్టం కష్టం కింద కనిపించదు. కానీ దేహ ప్రారంభం ప్రకారం ఏదో కూడా వస్తూ ఉంటుంది. కానీ మీరు దేని దృష్టిలో పెట్టుకోవాలి, మీరు సాధన చేసేటప్పుడు గమ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ గమ్యానికైనా దృష్టిలో పెట్టుకుంటే మీ సాధన కూడా మీకు కష్టం కింద కనిపించదు. మీ ఇంట్లో మీ సంసారంలో వచ్చిన కష్టం కూడా మీకు కష్టం కింద అనిపించదు. ఏది మీరు పొందవలసినటువంటి గమ్యాన్ని కనుక మీరు దృష్టిలో పెట్టుకుంటే, మీ చూపు అక్కడే ఉంచండి, మీ చూపు అక్కడే ఉంచండి. మీరు పొందవలసిన వస్తువు మీద మీరు చూపు ఉంచండి. ఇప్పుడు ఏమంటున్నాడంటే, కొంతమందికి దేహం అదృశ్యం అయిపోతుంది కదా, దాని గురించి ఇప్పుడు ఏమిటి, దాని గురించి మీ అభిప్రాయం ఏమిటి, ఎవరిని అడుగుతున్నారు, భగవాన్ అడుగుతున్నారు. చాలా సింపుల్ గా తీసి అవడతలు పడేస్తున్నారు భగవాన్. భగవాన్ ఏమంటున్నారు, దీస్ ఆర్ ఆల్ ఫిజికల్ మ్యాటర్స్, ఇవన్నీ దేహం ఎంత సత్యం, ఈ గొడవలు అందుకో, గొడవలు కూడా అంతే సత్యం. దీస్ ఆర్ నాట్ స్పిరిచువల్ మ్యాటర్స్, దీస్ ఆర్ ఆల్ ఫిజికల్ మ్యాటర్స్. భగవంతుని శరీరం అందరూ ఐక్యం చేసేసుకో, అది కాదు క్లీన్. అసలు నువ్వు మోక్ష స్థితిని పొందావా లేదన్నది ముఖ్యం, కానీ నీ దేహం వలకాట్లో కలిచారా, దేవుళ్ళు ఐక్యం అయిపోయిందే, అది ముఖ్యం కాదు. నువ్వు పొందవలసిన స్టేట్ నువ్వు పొందావా లేదా, సబ్జెక్ట్ చూడండి. ఎక్కడ సబ్జెక్ట్, సబ్జెక్ట్ మామూలుగా మర్యాదగానే మాట్లాడతాడు భగవాన్. సబ్జెక్ట్ దగ్గరకు వచ్చేటప్పుడు ఇంకా రాజీ పడ్డా. మామూలుగా మర్యాదగా మాట్లాడి మీరు భోజనం చేస్తారా, అన్నం తింటారా, లేకపోతే కాఫీ తాగుతారా, ఇటువంటి బాగానే అడుగుతాడు. కానీ సబ్జెక్ట్ దగ్గరకు వచ్చేటప్పుడు ఇంకా రాజీ పడే సమస్య లేదు. నీ వినోదం కోసం, నీ ఎంటర్టైన్మెంట్ కోసం, నీ సంతోషం కోసం అబద్దాలు చెప్పవలసిన అవసరం నాకు లేదన్నాడు ఆయన ఒక చోట. ఏ సినిమా కాదు, సినిమాలో ఎంటర్టైన్మెంట్ డ్యాన్స్ అయి పెడతారు, ఇంకేదా డ్యాన్స్ అయి పెట్టవద్దు డబ్బులు రావడం ప్రొడ్యూస్. ఏది సినిమా కాదు కదా, నీ సరదా కోసం అసత్యం చెప్పవలసిన పని నాకే ఉంది. దీస్ ఆర్ ఆల్ ఫిజికల్ మ్యాటర్స్. నీ దేహాన్ని అదృశ్యం చేసుకున్నా ఒకటి, లేదా శ్మశానంలో కాల్చబడినా ఒకటి, అసలు నువ్వు పొందవలసిన స్టేట్ నువ్వు పొందేవా లేదన్నది ముఖ్యం, కానీ నీ దేహం ఏదన్నది ముఖ్యం కాదు. దీస్ ఆర్ ఆల్ ఫిజికల్ మ్యాటర్స్. కొన్ని శరీరాలను తీసుకుని వలకట్లు కప్పెడతారు, కొన్ని శరీరాలను తీసుకుని వలకట్లు కాలుస్తారు, వాళ్ళ కులాన్ని వాళ్ళ ఆచారాన్ని బట్టి. అది కదా అయ్యా కూడా, అది కప్పెట్టారా, అది కాల్చారన్నది ముఖ్యం కదవే. నువ్వు పొందవలసింది పొందవలసి అది చూసుకో. కప్పెడితే మట్టి అవుతుంది, కాలుస్తే బూడిద అవుతుంది. ఆ గొడవ నీకింద, నువ్వు కాని దాని గొడవ నీకింద. కొన్ని దేహాన్ని మాయం చేసుకోవడం నీ గమ్యమా, కొన్ని దేహం మాయం అవ్వదు. ఇంకో 400 రూపాయలు ఖర్చు అవుతుంది, నీకు నష్టం ఏంటంటారు భగవాన్. నీ సాధన యొక్క గమ్యం దేహాన్ని మాయం చేసుకోవటం, నువ్వు మోక్షాన్ని పొందటం. నువ్వు మోక్షాన్ని పొందేవనుకో, నీ దేహం మాయమవదనుక నష్టాన్ని 400 రూపాయలు ఖర్చు, దేహాన్ని కాల్చేస్తున్నాడు కదా. నువ్వు ఎంతో సాధన చేసి నీ దేహాన్ని మాయం చేసుకుంటావో, ఒక 400 రూపాయలు విలువ నువ్వు చేసి సాధన, ఇంతకుపోయి నువ్వు బతికిది. నీ వెనకాలలో 400 ఇచ్చి 400 ఖర్చు పెట్టి నీ దేహాన్ని తగలబెట్టలేరా, ఆ మాత్రం కూడా నీకు పని చేయలేరు. 400 ఖర్చు పెట్టి నీ దేహాన్ని తగలబెట్టేటది శక్తి లేని వాళ్ళు. అండ్ నువ్వు జీవితం పొడిగిన సాధన చేసి దేహాన్ని మాయం చేసుకోవడం నీ లక్ష్యం, అదే నీ ఎయిమా, అదే నీ గోల్లా, అదే నీ డెస్టినేషన్. ఈ ఫిజికల్ మ్యాటర్స్, ఈ మహిమలు, ఈ మెరికల్స్ నా దగ్గర చెప్పకండి. దీస్ ఆర్ ఆల్ ఫిజికల్ మ్యాటర్స్, దీస్ ఆర్ ఆల్ మెరికల్స్. నువ్వు పొందవలసింది ఏదో దాన్ని చూసుకో. శరీరం అదృశ్యం అదృశ్యం అవుతుంది, శవం అయితే శవం అవుతుంది. అదృశ్యం అయితే గొడవ లేదు, విషయం అయితే పొను కాలుస్తారు, నష్టం ఏంటంటే. నువ్వు పొందవలసింది ఏదో పొంది, ఆ పొందవలసింది ఏదో పొందవలేదో చూసుకో. నువ్వు ఎవరిగా ఉన్నావో ఆ వస్తువు నువ్వు తెలుసుకున్నావు లేదో అది చూసుకో. అంతేకాని శరీరం మాయేందో అవ్వలేదు దాని గురించి కాదని, అది నీ గమ్యం కాదు, అది నీవు గమ్యం కాదు. నీ గమ్యం ఏంటో స్పష్టపరచుకున్నావు. ఆ గమ్యానికి సంబంధించినటువంటి కన్ఫ్యూజన్ నీకు ఉండకూడదు, దానికి సంబంధించిన క్లారిటీ నీకు ఉండాలి. క్లారిటీ లేకపోతే దాన్ని నువ్వు పొందలేవు. అర్జున్ అడిగేశాను, నువ్వు ఆత్మ, ఆత్మ కాదా నువ్వు, అంటే దేనికైతే చావులేదో ఆ వస్తువు నువ్వు కాదా, అరే నడిదీశా అది కదా, అదే నువ్వైతే వైట్ ట్రబుల్ అబౌట్ అదర్ మ్యాటర్స్. ఈ శరీరం ఏమైతే మిగతా గొడవ, ఈ శరీరం ఏమైతే ఆ గొడవ నీకెందుకు. వివేకానంద ఆత్మ అయితే శరీరం గొడవ నీకెందుకు. అరే నడిది వైట్ ట్రబుల్ అబౌట్ అదర్ మ్యాటర్స్. నువ్వు కాని దాని గురించి ఆలోచిస్తావు ఎందుకు, నువ్వు కాని దాని గురించి కంగారు పడతావు ఎందుకు, నువ్వు కాని దాని గురించి ట్రబుల్స్ తెచ్చుకుంటావు ఎందుకు. అసలు నువ్వు కాని విషయాల గురించి ఎవరు ఆలోచించుకున్నారు, ఆ దుమ్మంతా తెచ్చి నీ ముఖానికి ఎవరు రాసుకోమన్నారు. నీ చెరిగ్గడి నీ చేతిలో ఉందనుకో, ఆ రసం అంతా బయటపడేసి ఆ తుక్కంతా జేబులు వేసుకు తిరుగుతావు. భగవాన్ ఏమంటారు తెలిస్తే, చెరిగ్గడి నీ దగ్గర ఉందనుకో నువ్వేం చేయాలి, ఆ రసాన్ని తీసుకోవాలి, పిప్పి బయటపడాలి. అంతేకాని రసం అంతా బయట గుమ్మరించేసి ఆ పిప్పి భుజాన్ని వేసుకు తిరుగుతావు, ఊరేగిస్తావు, ఇదేనా నువ్వు చేసే పని. అంటే ఏదైతే ముఖ్యం ఆ ఎస్సెన్స్ని వదిలేసి, ఎస్సెన్స్ కాని దాన్ని పట్టుకుని ఊరేగుతావు. ఏదైతే ఎస్సెన్స్ దాన్ని వదిలేసి ఎస్సెన్స్ కానీ దాన్ని పట్టుకుని ఊరేగుతావా, భగవాన్ అంటే ట్యాగ్ ది ఎస్సెన్స్ వైట్ ట్రబుల్ అబౌట్ అదర్ మ్యాటర్స్. ట్యాగ్ ది ఎస్సెన్స్ రిజెక్ట్ అదర్ లెర్నర్ చీరీస్ యూసెస్. ఏదైతే బ్రహ్మానుభవం కలగటానికి ఉపయోగం లేని మాటలు ఎవరు చెప్పినా ఉపయోగం లేని మాటలు కింద తీసి ఓ పక్కన పెట్టి ఇప్పుడు మనం గది తెలుసుకుంటాం, గది అది తెలుసుకుంటాం, అందులో ఎర్ర చీమలు ఉన్నాయి, కండ చీమలు ఉన్నాయి, చీకటి పొడులు ఏమున్నాయి, ఇలా తీసుకుని ఇదే నీకు చేసి పని ఆ తుక్కంత తీసుకెళ్ళి పని పడి. అలాగే నేను ఇప్పుడు మంచి విషయం నేను ఏదో కొన్ని విషయాలు మీకు చెప్పాననుకోండి అనుకోండి మాట వస్తుంది, ఇందులో ఎస్సెన్స్ ఉంటే మీరు తీసుకోండి, ఇందులో ఎస్సెన్స్ ఉంటే ఇదే ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే మీ బ్రహ్మానుభవం కలగటానికి ఉపయోగపడే మాటలు ఉంటే మీరు తీసుకోండి, మీ బ్రహ్మానుభవం కలగటానికి ఉపయోగం లేని మాటలు కూడా నేను చెప్పాననుకోండి అతను రిజెక్ట్ ఇట్టు అది తీసుకో పక్కన పెట్టడు. అంటే మీరు ఇల్లు తుడి చేసుకుంటారో ఆ పెంట ఏం చేస్తారో జేబులేసి తిరుగుతారండి, అదిగా మీరు అట్టుపడి తినేస్తారండి, ఆ తొక్కలు జేబులేసి తిరుగుతారండి, మీరు తొక్కలు ఏం చేస్తారో పక్కన పడేస్తారు. అలాగే నేను చెప్పిన మాటల్లో మంచి మాటలు మీ బ్రహ్మానుభవం కలగడానికి ఉపయోగపడే మాటలు ఉంటే తీసుకోండి, మిగతా పాటలు తొక్కలు అవతల పడేసినట్టు అవతల పడేయండి. టేక్ యువర్ సెన్స్, మీరు కావాల్సి నీకు పనికొచ్చి దాన్ని తీసుకొని పనికిరాని ఊసి.
There is such stuff as dreams are made up. Our little life is rounded with this stuff. A character is anipistar. A Shakespeare anipistar. To be or not to be, that is the question. One of them would report. అంటే నువ్వు ఆ ప్రయత్నం ఆ బ్రహ్మానుభవం పొందటం కోసం నువ్వు ప్రయత్నం చేయి, ఆ ప్రయత్నంలో మరణించడం లేకపోతే సక్సెస్ అవ్వటం ఏదో ఒకటి, ఆ ప్రయత్నంలో నువ్వు సక్సెస్ అవ్వు లేకపోతే ఆ ప్రయత్నంలో నువ్వు మరణించు. టు బీ ఆర్ నాట్ టు బీ, ఉండటమో ఊడిపోవటం మనం కూడా అంటూ ఉంటాం చూడండి, ఉండటమో ఊడిపోవటం ఏదో తీరిపోవాలని, టు బీ ఆర్ నాట్ టు బీ, దట్ ఈస్ ద క్వశ్చన్. You will discover that there is no birth, no present trouble or unhappiness, etc. Asal trouble ledu, unhappiness ledu, difficulties ledu, disappointments ledu, ani emi ledani sangati telustundi, dantho swapnam ani sangati nikane phonloku vastundi. Ivaraku meeru chaala kashtapadipoyam anukuntunnaru anukonde ippudu meeru aa anubhavam vachesindi meeku idivaraku unna kashtam anta meeku kalakanga meeku telustundi. Ayyo nenu entha kashtapadipoyanani anukunnanu, entha kaalam asalu kashtapadindi emi ledu anipistundi meeku. నువ్వు పెద్ద కష్టమే నీకే తెలియదు, ఎప్పుడు రియలైజేషన్ వచ్చాక ఇంతే కష్టపడుతున్నాను అనుకున్నవాడికి చావు వచ్చేస్తుంది అప్పుడు. అంటే నీకు అది అదంతా స్వప్నం చూడు సమానం అని నీకు అది తెలుస్తూ ఉంటుంది. అప్పుడు ఆల్ ఇస్ దట్ దిస్ ఈస్ దట్ దట్ ఈస్ దిస్ ఆల్ ఇస్ బ్లిస్ ఆల్ ఇస్ అంత ఆనందం ఆలేజ్ బ్లిస్ అంటారు, గాడ్ ఈజ్ బ్లిస్ అంటారు. భగవాన్ ఏమంటున్నారు, దేవుడు ఆనందం, దేవుళ్ళు ఆనందం, గాడ్ ఈజ్ బ్లిస్ అంటారు, గాడ్ ఈజ్ బ్లిస్ అంటారు, లేకపోతే ఆత్మ ఈజ్ బ్లిస్, సెల్ఫ్ ఈజ్ బ్లిస్ అంటారు, ఆలేజ్ బ్లిస్. ఏం చెప్తున్నాడు ఇక్కడ సబ్జెక్ట్, అంత ఆనందం అన్నట్టు నీ లోపల ఉంటున్న సత్య వస్తువుని తెలుసుకున్నాక అంత ఆనందం. గాడ్ ఈజ్ బ్లిస్ అంటలేదు, దేవుళ్ళు ఆనందం ఉందంటాం కాదు, గాడ్ ఈజ్ బ్లిస్ అంటలేదు, గాడ్ ఈజ్ బ్లిస్ అని అంటున్నారు, లేదా సెల్ఫ్ ఆత్మీజ్ బ్లిస్ అని అంటున్నారు. ఏమన్నా ఆలేజ్ బ్లిస్ అంటే అంత ఆనందమే, అంటే ప్రపంచాన్ని కూడా ఆనందంగా అనిపిస్తాడు, అది ఫైనల్. ఒక దేవుణ్ణే కాదు ప్రపంచాన్ని కూడా ఎలా అనిపిస్తాడు, ఆనందంగానే అనిపిస్తాడు, ఆలేజ్ బ్లిస్. ఇంకేం చెబుతున్నాడండి, చెప్పవు ఎంతవరకు నోటితోటి చెప్పగలగాలి అంతవరకు తీసిపోతున్నాడు లేదమ్మా. నీ ప్రపంచంలో ఉన్నావు అనుకో, నీకు జ్ఞానం వచ్చేసింది అనుకో, నీకు జ్ఞానం వచ్చేసింది అనుకో, ఇంకా చావు రాలేదనుకో, కిరా నీకు మీరు ఇంకా చచ్చిపోలేదు కదా, మీరు అందరూ బతుకున్నారు, ఒకవేళ బతుకున్నాక మీకు జ్ఞానం సడన్ గా జ్ఞానం వచ్చేసింది అనుకోండి, అప్పుడు మరి ప్రపంచం కనిపిస్తా ఉంటుంది కదా, మరి ఇదేమవుతుంది, ఇది మీకేమో ట్రబుల్ ఇవ్వదు, ఆలేజ్ బ్లిస్ ప్రపంచాన్ని కూడా మీరు ఆనందం అనిపిస్తారు. ప్రపంచాన్ని ఎలా అనిపిస్తారు, ఇది మేమేం చిరాకు పెట్టదు, మీకేమో ట్రబుల్ ఇవ్వదు, మీకేమో డిఫికల్టీ ఇవ్వదు, మీకేమో డిసప్పాయింట్మెంట్ తీసుకురాదు, ప్రపంచాన్ని కూడా మీరు ఎలా, దేవుడు సరే సరే, మీ నివృరైన సరే సరే, ప్రపంచాన్ని కూడా సృష్టిని కూడా నువ్వు ఎలా అనిపిస్తావు, ఆనందాన్ని అనిపిస్తావు, ఎలా అనిపిస్తావు, ఆనందాన్ని, ఏం సబ్జెక్ట్ అండి, ఆలేజ్ బ్లిస్.
దేవుడే, దేవుడే ఆనందిస్తానా? అది దేవుడే ఆనందం అనుకో, ప్రపంచం కూడా నీకు ఆనందం ఎప్పుడు రియలైజేషన్ ఇక్కడ కదా. గాడ్ ఇస్ బ్లిస్, వరల్డ్ ఇస్ బ్లిస్, సెల్ఫ్ ఇస్ బ్లిస్, మైండ్ ఇస్ బ్లిస్. అంటే నోటితోటి మాట ఎంతవరకు చెప్పగలగాలో అంతవరకు తీసుకుపోతున్నాడు. యువర్ బ్లిస్, గాడ్ ఈజ్ బ్లిస్ అదే కాదు, వరల్డ్ ఈజ్ బ్లిస్ అదే కదా, ఆల్ ఈజ్ బ్లిస్ అంత ఆనందం అంత అంత ఆల్ ఈజ్ బ్లిస్. ఇప్పుడు మీకు శరీరం ఉంది, జ్ఞానం వచ్చి తీరా జ్ఞానం వచ్చేసింది, మీకు జ్ఞానం వచ్చిందని ప్రపంచం ఎక్కడ పోతుంది? మీకు జ్ఞానం వచ్చేసిందని శరీరం ఎక్కడికి పోతుంది? ప్రపంచం ఎక్కడ ఉంటుంది? శరీరం ఉంటుంది, ప్రపంచం ఉంటుంది. ఇప్పుడు అంత బ్లిస్సే ఇంకా మీకు వరల్డ్ కూడా, మీకు వరల్డ్ కనపడదు. ఎలా కనిపిస్తుంది? ఆ బ్లిస్ గాని మీరు జ్ఞానాన్ని పిలుస్తూ ఉంటారు. వరల్డ్ ఇస్ బ్లిస్. ఇప్పుడు అంత అంత బ్లిస్ అనుకో, అంత ఆనందం అనుకో, నువ్వంతా నీకు ఆనందమే కనిపిస్తావు అనుకో, నాకు రీబర్త్ రాకుండా, పునర్జన్మ రాకుండా ఎలాగ ఆపు చేసుకోవాలి, పునర్జన్మ రాకుండా ఎలా ఆపు చేసుకోవాలన్నాడు. నీకు కనపడే కనపడ్డా ఇంకా ఆడగడం నీకు. ఈ ప్రశ్న ఏం చేస్తే వీడి ప్రశ్న, మళ్ళీ ప్రశ్న దగ్గరికి వచ్చామప్పుడు మనం, నేను పునర్జన్మ రాకుండా ఎలా తప్పించుకోవాలనే ప్రశ్న. ఎవడైతే తప్పించుకోవాలని అనుకుంటున్నాడో పత్త లేకుండా పోతాడు ఇంకా. ఎవడు పునర్జన్మ నుంచి ఎవడైతే తప్పించుకోవాలనుకుంటున్నాడో వాడు కాలిపోయి బూడిద అవుతాడు. అప్పుడు వాడేవుడి ఆడే బూడిదైనప్పుడు ఇంకా పునర్జన్మ గురించి ఆలోచించేవాడు లేనప్పుడు పునర్జన్మ గురించి ఆలోచన ఉండదు. విషయ చింతన చేసేవాడు ఉన్నప్పుడు విషయ చింతన ఉంటుంది, కానీ చేసేవాడు లేనప్పుడు విషయ చింతన ఉండదు. అప్పుడు ఆలోచి బ్లిస్ అని వాడికి ప్రారంభం లేదు, సంచితం లేదు, ఆగమం లేదు. సంచితము ఆగమం ప్రారంభము ఎవరికి? 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 కర్తృత్వం ఉన్నవాడికి. మనకు గాఢ నిద్రలో కర్తృత్వం లేదు, మెరుకులో కర్తృత్వం వస్తుంది. ఈ కర్తృత్వం కల్పించేది ఎవరు? మైండ్. మీకు అర్థం? జాగ్రత్త అర్థం చేసుకునే సబ్జెక్ట్. క్లోజ్గా రండి, కంగారు పడిపోకుండా క్లోజ్గా రండి. గాఢ నిద్రలో మనకు కర్తృత్వం లేదు, మెరుకులో కర్తృత్వం వస్తుంది. గాఢ నిద్రలో మైండ్ లేదు, మెరుకులో మైండ్ వస్తుంది. కాబట్టి మైండ్ నీకు కర్తృత్వం కల్పిస్తుంది. ఆ మైండ్ నీకు కర్తృత్వం మెరుకులో కల్పిస్తుంది, నిజంగా లేదు, కల్పిస్తుంది. మైండ్లో నీకు కల్పిస్తుంది. అయితే ఈ కర్తృత్వం నశించింది, కర్తృత్వం నశించింది. కర్తృత్వం నశించినప్పుడు ఆగామ గురించి, సంచితం గురించి నీకు అర్థమవుతుంది, ప్రారంభం గురించి ఆలోచించవాడు. ఇక్కడ భగవన్ ఆగమన్నాడు, ఇక్కడ భగవన్ ఆగమన్నాడు. సంచితం అంటే గాజులో ఉన్న ఒడ్లు. సంచితం అంటే ఏంటి? గాజులో ఉన్న ఒడ్లు. ప్రారంభం అంటే డబ్బాలో ఉన్న బియ్యం. ప్రారంభం అంటే డబ్బాలో ఉన్న బియ్యం. ఆగామంటే దాడవ పంట. ఆగామంటే దాడవ. ఈ దాడవ పంట గాజులో కలుగుతుంది. దాడవ పంట ఎక్కడ కలుగుతుంది? ఆ గాజులోకి వెళ్ళింది, మళ్ళీ మనకు బియ్యం కింద వస్తుంది. ఇక్కడ భగవాన్ ఏం చెప్పారు? మీ ఇంట్లో డబ్బాలో కొన్ని బియ్యం ఉంటారు, ఆ బియ్యం ఇప్పుడు తింటా ఉంటారు మీరు, అది ప్రారంభం. కొన్ని గాజులు ఉంటాయి ఒడ్లు, అంటే ఈ డబ్బాలో అయితేనే కానీ తీసుకోరు మీరు. ఏమండి, ఆ గాజులో ఉన్నది ఏంటి? సంచితం. తర్వాత దాడవ ఒడ్లు వచ్చేస్తే కానీ ఇంకొన్ని నెలలకు వచ్చేస్తే దాడవ ఒడ్లు, మళ్ళీ దాడవ ఒడ్లు అని ఎక్కడికి వెళ్తాయి? గాజులోకి వెళ్తాయి. అదేంటి ఆగామ? ఇప్పుడు భగవాన్ ఏం చెప్పారండి? కర్తృత్వం ఎప్పుడైతే నశించిందో, సంచితం లేదు, ఆగామం లేదు, ప్రారంభం లేదు. అంటే మనస్సు ఎప్పుడైతే నశించిందో వాడికి సంచితం లేదు, ఆగమం లేదు, ప్రారంభం లేదు. అక్కడికి ఆగమన్నాడు భగవాన్. తర్వాత చెబితే కానీ ఒక నిమిషం ఆగమన్నాడు. ఎవరిని? మనల్ని కాదు, భగవాన్ ఆగమన్నారు. శిక్షించేవాడు ఏమన్నారు? ఆగమన్నారు. ఇప్పుడు మీకు క్యాన్సర్ వేసింది కదా, క్యాన్సర్ వేసింది కదా. ఈ క్యాన్సర్ ఎటువంటి పెట్టండి? ఇంట్లో డబ్బాలో ఉన్న బియ్యం లాంటిది పెట్టండి. దాడవ పంట పోతే పోవచ్చు, డబ్బాలోనే బియ్యం పోవు కదా. ఒకవేళ దాడవ పంట ఏదైనా పోతే పోవచ్చు, పురుగు పట్టేసి ఇప్పుడు డబ్బాలో బియ్యం పోవు కదా. అంటే ఎప్పుడైతే కర్తృత్వం నశించిందో ప్రారంభం కూడా నశిస్తుంది అంటున్నాడు. ఇప్పుడు పురుగు పడితే దాడవ ఒడ్లు పోతాయి కానీ ఇంట్లోనే బియ్యం ఎక్కడ పోతాయి అంటున్నాడు. ప్రశ్నించకూడదు. అంటే సంచితం ఇప్పుడు ప్రారంభం మీకు కురిపేసింది, మీ దేహాన్ని కురిపేసింది, కురిపి మా కళ్ళతోటి కనిపిస్తుంది. దానికి సంబంధించిన బాధ కూడా మీకు తెలుస్తుంది. మరి ఇది ప్రారంభం కాకపోతే ఏంటి, మీరు ప్రారంభం అనిపిస్తున్నారు కదా, మీ శరీరాన్ని కురిపింతకు వచ్చింది అన్నారు. అంటే ఇవి ప్రశ్నించే వాడి ఉద్దేశం అంటే జ్ఞాన బ్రహ్మానుభవం కలిగిన వాడికి కూడా, జ్ఞానం కలిగిన వాడికి కూడా, ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కూడా, అండ్ నోయర్ ఆఫ్ ట్రూత్ కూడా సంచితో నశిస్తుంది, ఆగమ నశిస్తుంది, కానీ ప్రారంభం నశించదని ప్రశ్నించేవాడు అడుగుతున్నాడు. భగవాన్ ఏమంటున్నారంటే ప్రారంభం కూడా నశిస్తుంది అంటున్నారు. ప్రారంభం కూడా మరి మీ మాట ఏంటన్నారు, మీకు కురిపేసింది కదా అన్నారు, మీ దేహాన్ని కురిపేసింది కదా, మీరు బాధపడుతున్నారు కదా, దాని మాట ఏంటన్నారు అంటే అప్పుడు ఏమన్నాడో చెప్తుంది, రమణ మహర్షి గారి దేహాన్ని కడపేసింది, రమణ మహర్షి గారికి దేహానికి కురిపేసింది, ఆయన దేహం ఆయన బాధపడుతున్నారని చూచేవాడికి అనిపిస్తుంది. చూచేవాడికి బాధపడుతున్నారని అనుకునేవాడు ఇక్కడ లేడు. చూసేవాడికి రమణ మహర్షి గారు కురిపేసింది బాధపడిపోతున్నారు, రమణ మహర్షి గారు కురిపేసింది బాధపడిపోతున్నారు, చూసేవాడికి ప్రారంభం కనిపిస్తుంది, కానీ ప్రారంభం అనిపిస్తున్నాను అనుకునేవాడు ఇక్కడ లేడు. అంచేది వాడు కూడా ప్రారంభం లేడు, అనుకునేవాడు అక్కడ లేడు, కానీ చూసేవాడికి ఉంది, చూసేవాడు కళ్ళకి కనిపిస్తుంది, కానీ అక్కడ ప్రారంభాన్ని అనిపిస్తాను అనుకునేవాడు అక్కడ లేడు. కాబట్టి ప్రారంభం వాడికి లేదు లేనడు, అంటే ప్రారంభం కూడా జ్ఞానికి లేనడు, చూసేవాడికి ప్రారంభం అనిపిస్తున్నాడు అని అనిపిస్తుంది. యూ మస్ట్ లిఫ్ట్ ది హ్యాండ్ అచీవ్డ్. ఏదో సంసారం గొడవలు ఉంటాయంటే మామూలు డిఫికల్టీస్ ఉంటుంటే, ట్రబుల్స్ ఉంటుంటే, ఏదో మామూలు దేహ ప్రారంభాన్ని బట్టి మంచి వస్తూ ఉంటుంది, చెడ్డ వస్తూ ఉంటుంది. కొంతమందికి ఊరేగింపులు, కొంతమందికి ముట్టికాయలు, ఇది ఎవరి దేహ ప్రారంభాన్ని బట్టి వాడికి రోజులు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇదంతా స్వప్నం సమానమైన ఊరిక, నువ్వు పొందవలసిన గమ్యాన్ని బట్టి మర్చిపోకు. అని చూపులు ఉంచి దాన్ని విడిచిపెట్టుకుని, దృష్టిలో ఉంచి దాన్ని విడిచిపెట్టుకుని, గమ్యం కనుక నువ్వు దృష్టిలో పెట్టుకున్నప్పుడు నీకు కష్టం కష్టం కింద కనిపిస్తుంది. దేహ ప్రారంభం ప్రకారం ఏదో కూడా వస్తూ ఉంటుంది, దేహ ప్రారంభం పడవగా వస్తూ ఉంటుంది, కానీ మీరు దేని దృష్టిలో పెట్టుకోవాలి, మీరు సాధన చేసేటప్పుడు గమ్యాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ గమ్యాన్ని కనుక దృష్టిలో పెట్టుకుంటే మీ సాధన కూడా మీకు కష్టం కింద కనిపించదు, మీ ఇంట్లో మీ సంసారంలో వచ్చిన కష్టం కూడా మీకు కష్టం కింద అనిపించదు. ఏది మీరు పొందవలసినటువంటి గమ్యాన్ని కనుక మీరు దృష్టిలో పెట్టుకుంటే మీ చూపు అక్కడే ఉంచండి, మీ చూపు అక్కడే ఉంచండి, మీరు పొందవలసిన వస్తువు మీద మీరు చూపు ఉంచండి. ఇప్పుడు ఏమంటున్నాడంటే, కొంతమందికి దేహం అదృశ్యం అయిపోతుంది కదా, శరీరం ఉండగానే దేహం అదృశ్యం అయిపోతుంది అంటున్నారు కొంతమంది. ఇప్పుడు శ్రీకృష్ణ చైతన్యుడి శరీరం పూరి జగన్నాథంలో జగన్నాథంలో ఐక్యమైపోయిందని చెప్తారు. అలాగే మేర సైంట్ మేర, ఆ మేర ద్వారకలో కృష్ణుని ప్రార్థిస్తూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కౌరవం ఇస్తారు, పూర్వం నిన్ను చాలా కష్టాలు పెట్టాం, పూర్వం నిన్ను మిమ్మల్ని చాలా పరాభవాలకి గురి చేశాం, చాలా అవమానాలు చేశాం నిన్ను, నువ్వు ఇప్పుడు చాలా చాలా ఫేమస్ సెయింట్ అయ్యావు, నువ్వు ఫేమస్ సింగర్ను, ఫేమస్ సెయింట్, సర్వం డబ్బు లేని వాళ్ళు ఎవరు గౌరవించరు, కానీ డబ్బు వచ్చాక అందరూ గౌరవిస్తారు అంతే కదా. డబ్బు లేనప్పుడు ఎవరు గౌరవించరు, డబ్బు వచ్చాక అందరూ చుట్టారు, అందరూ స్నేహితులు. అలా మీర కూడా సెయింట్ అయిపోయింది, ఫేమస్ సింగర్ అయిపోయింది. ఇప్పుడు చుట్టాలు ఏమన్నారంటే, నువ్వు ఇంటికి వచ్చి నేను ఇంటికాడ గౌరవిస్తాం ఆదరిస్తాం, పూర్వం నేను తరిమేసిన మాట నిజమే, మళ్ళీ ఇంటికి వచ్చి ఆయన గౌరవించారు ద్వారా ఎవరని. అప్పుడు కృష్ణుడితో చెప్పింది మీర, ఈ శవాన్ని ఇంటికి రమ్మంటున్నారు, నీళ్ళు ఐక్యం చేసుకుంటావా, ఈ శవాన్ని ఇంటికి పంపిస్తావా, పూర్వం పరాభవించిన మాట నిజమే, ఈ శరీరాన్ని ఎన్నో అవమానాలకు గురి చేసిన మాట నిజమే ఇంట్లో వాళ్ళు, కానీ ఆ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారంటే, ఏ ఇంట్లోనున్న ఈ శరీరాన్ని అవమానం చేశారు, ఆ ఇంట్లో వాళ్ళు ఈ శరీరాన్ని మళ్ళీ ఇంటికి తెమ్మంటున్నారు, వాళ్ళు ఇంటికి తెచ్చే నీ శరీరాన్ని గౌరవిస్తామంటున్నారు, ఇప్పుడు ఈ గౌరవాల కోసం నన్ను ఇంటికి పొమ్మంటావా, లేకపోతే ఈ శరీరాన్ని ఐక్యం చేసుకోమంటావా అని కృష్ణుని ద్వారకులు అడిగింది. అలా అడగటమే తరువాయి, మళ్ళీ ఈ బాడీని భగవంతుడు ఆ చుట్టాల మధ్యకి పంపటానికి కృష్ణుడికి ఇష్టం లేదు, ఆ శరీరంతో సతం ఐక్యం చేసుకున్నాడు ద్వారకులు. ఉండట్లో ఏదోడు చెయ్యి, పంపేస్తే శరీరాన్ని చుట్టాల ఇంటికి పంపే, ఎవడైతే ఎవడైతే పరాభవం చేశారో వాళ్ళు ఇప్పుడు గౌరవిస్తానంటున్నారు ఈ శరీరాన్ని. ఒకరు నాకు యోగం ఉంటే నువ్వే ఇంటికి పంపే, ఒకరు ఎందుకు మళ్ళీ ఆ గౌరవాలు ఆ ఊరేగింపుడు ఈ గొడవలన్నీ ఎందుకంటావు, నీళ్ళు ఐక్యం చేసేసుకు, ఇదే నా చెయ్యి అదే నా చెయ్యి, ఏదో దిస్ ఆర్ దట్ ఏదో చెయ్యి, ఇదే చేయమని నన్ను ఇంటికి పంపమని చెప్పడం లేదు, నీళ్ళు ఐక్యం చేసుకోమని చెప్పడం, రెండట్లో రెండు చాయిస్ నీకు, ఏదో చెయ్యి ఏదో చేయమని ఎప్పుడైతే నేర అడిగిందో తమలో ఐక్యం చేసుకున్నాడు పరమేశ్వరుడు. ఇక్కడ అది ప్రశ్న వస్తుంది, ఏమన్నారు కొంతమందికి శరీరం ఉండగానే శంకరాచార్య అంటే శంకరాచార్య కొంతమంది ఏం చేశారంటే ఈ శరీరం చచ్చిపోయింది అనుకోండి దాని వలకట్లో తీసుకెళ్తే ఇప్పుడు 400-500 అవుతుంది తగలయటానికి, మరి 12 రోజులు చేయటం చాలా ఖర్చు అవుతుంది దానికి, మరి క్షీరాణాలు ఉండటం ఇది పెద్ద గొడవ ఉంటుంది కదా దానికి, మరి దానికి చాలా పెద్ద గొడవ ఉంటుంది కదా అంటే కొంతమంది ఏం చేస్తారండి మరి ఎవడొకరు నలుగురు మోసుకెళ్ళాలి కదా దీన్ని, ఇప్పుడు శవం వలకాళ్ళలోకి నడిచేది కదా ఎవరెవరు మోసుకెళ్ళాలి, మళ్ళీ కొంతమందికి పని చెప్పి శంకరాచార్య వారు కూడా ఆయన దేహాన్ని శవం అవ్వకుండా అదృశ్యం చేసేసుకున్నారు కైలాస ఇక్కడ కేదార్నాథ్, అంటే మళ్ళీ ఆన్లైన్ తిప్పడు పెట్టేందుకు మళ్ళీ వీళ్ళందరూ మోసుకెళ్ళాలి మోసుకెళ్ళి అక్కడ మళ్ళీ పిరకలు పిలిచి కట్లు పిలిచి వీళ్ళందరూ కావచ్చు అలా పని చెప్పడానికి మరొక ఉద్దేశం లేదు, వీళ్ళందరికీ పని చెప్పడం ఎందుకని ఆయన దేహాన్ని ఏం చేసుకున్నాడు అంటే అదృశ్యం చేసేసి దేహం అదృశ్యం చేసేసి కనిపించకుండా చేసేసుకున్నాడు, అంటే దేహం శవం అనేది ఆచార్య స్వామి వారికి అంటే దేహం శవం అయితే మరి ఊళ్ళో 10 మందికి మళ్ళీ పని చెప్పాలి మళ్ళీ వీళ్ళందరికీ పని చెప్పడం ఎందుకని తన దేహాన్ని అదృశ్యం చేసుకున్నాడు. వాటి గురించి ఇప్పుడు ప్రశ్న వస్తుంది, దేహం గురించి ప్రశ్న. అలా కొంతమంది దేహాలను వాళ్ళు అదృశ్యం చేసుకున్నారు దాని గురించి ఇప్పుడు ఏమిటి, దాని గురించి మీ అభిప్రాయం ఏమిటి, ఎవరిని అడుగుతున్నారు, భగవాన్ అడుగుతున్నారు, చాలా సింపుల్ గా తీసవడతలు పడేస్తున్నారు భగవాన్. ఇప్పుడు మనకి మీరాబాయి చేసిన దాన్ని చాలా గొప్పగా ఉంది అంతే కదా, మీరాబాయిని కృష్ణుడు శరీరంతో సహా ఐక్యం చేసుకున్నాడు మనకు చూడటానికి ఎలా ఉంది చాలా గొప్పగా ఉంది, భగవాన్ ఏమంటున్నారు అంటే దీస్ ఆర్ ఆల్ ఫిజికల్ మ్యాటర్స్, భగవాన్ ఏమంటున్నారు దీస్ ఆర్ ఆల్ ఫిజికల్ మ్యాటర్స్, అనే దేహం ఎంత సత్యం ఈ గొడవలు అందుకో ఈ గొడవలు కూడా అంతే సత్యం, దీస్ ఆర్ ఆల్ దీస్ ఆర్ నాట్ స్పిరిచువల్ మ్యాటర్స్ దీస్ ఆర్ ఆల్ ఫిజికల్ మ్యాటర్స్, వాళ్ళ భగవంతుని శరీరాన్ని అందరూ ఐక్యం చేసేసుకో అది కాదు క్లీన్, అసలు నువ్వు మోక్ష స్థితిని పొందావా లేదా అన్నది ముఖ్యం కానీ నీ దేహం వలకాట్లో కలిచారా దేవుళ్ళు ఐక్యం అయిపోయిందే అది ముఖ్యం కాదు, నువ్వు పొందవలసిన స్టేట్ నువ్వు పొందావా లేదా సబ్జెక్ట్ చూడండి, ఎక్కడ సబ్జెక్ట్ సబ్జెక్ట్ మామూలుగా మర్యాదగానే మాట్లాడతాడు భగవంతుడు సబ్జెక్ట్ దగ్గరికి వచ్చేటప్పుడు ఇంకా రాజీపడదు, మామూలుగా మర్యాదగా మాట్లాడి మీరు భోజనం చేస్తారా అన్నం తింటారా లేకపోతే కాఫీ తాగుతారా స్టమీలు స్నానం చేస్తారా గోరక్ష నీళ్ళు చేస్తారా ఇటువంటి బాగా అడుగుతాడు, కానీ సబ్జెక్ట్ దగ్గరికి వచ్చేటప్పుడు ఇంకా రాజీ పడే సమస్య లేదు, మీ వినోదం కోసం మీ ఎంటర్టైన్మెంట్ కోసం మీ సంతోషం కోసం అబద్ధాలు చెప్పవలసిన అవసరం నాకు లేదన్నాడు ఆయన ఒక చోట, ఏం సినిమా కాదు సినిమాలో ఎంటర్టైన్మెంట్ డ్యాన్స్లో అవి పెడతారు ఏం చేయాలి డ్యాన్స్లో పెట్టబోతే డబ్బులు రావాలి ప్రొడ్యూస్కి, ఏది సినిమా కాదు కదా, మీ సరదా కోసం అసత్యం చెప్పవలసిన పని నాకే ఉంది, దీస్ ఆర్ ఫిజికల్ మ్యాటర్స్, మీ దేహాన్ని అదృశ్యం చేసుకున్నా ఒకటే లేదా శ్మశానంలో కాల్చబడినా ఒకటి, అసలు నువ్వు పొందవలసిన స్టేట్ నువ్వు పొందావా లేదన్నది ముఖ్యం కానీ నీ దేహం ఏమైందన్నది ముఖ్యం కాదు, దీస్ ఆర్ ఆల్ ఫిజికల్ మ్యాటర్స్, కొన్ని శరీరాలను తీసుకెళ్లి వలకట్లో కప్పెడతారు, కొన్ని శరీరాలను తీసుకెళ్లి వలకట్లో కాలుస్తారు వాళ్ళ కులాన్ని వాళ్ళ ఆచారాన్ని బట్టి, అది కదవయ్యే కూడా అది కప్పెట్టారా అది కాల్చారన్నది ముఖ్యం కదవే, నువ్వు పొందవలసింది పొందవలసి అది చూసుకో, కప్పెడితే మట్టి అవుతుంది కాలుస్తే బూడిద అవుతుంది, ఆ గొడవ నీకింత నువ్వు కాని దాని గొడవ నీకింత, నువ్వు కానిదాన్నే నువ్వు కానిదాని శరీరం నువ్వు కానప్పుడు దాన్ని ఏం చేస్తారంటే కప్పెడితే కప్పెడతారు కాలుస్తే కాలుస్తారు కప్పెడితే మట్టి అవుతుంది కాలుస్తే బూడిద అవుతుంది, నువ్వు కానిదాని గొడవ నీకెందుకు, ఇంకేం చెప్తాడని చెప్పవలసినది చెప్తున్నాడు ఫైనల్గా చెప్తుంది, ఇతరాలు ఫిజికల్ మ్యాటర్స్, మనకి ఇప్పుడు మీరాబాయి కృష్ణుడు ఐక్యం అయిపోయింది అనుకో మనకి ఓ ఎంత గొప్పగా ఐక్యం అయిపోయింది గొప్పగా అనిపిస్తుంది, అది మెయిన్ థింగ్ కాదు, ఇట్ ఇస్ నాట్ అన్ ఎస్సెన్షియల్ థింగ్, ఇట్ ఇస్ నాట్ అన్ ఇంపార్టెంట్ థింగ్, ఇట్ ఇస్ నాట్ ఎ ఫైనల్ మ్యాటర్, ఇట్ ఏంటి టు దీస్ ఆర్ ఆల్ ఫిజికల్ మ్యాటర్స్ దిస్ ఇస్ నాట్ ఎ స్పిరిచువల్ మ్యాటర్ దీస్ ఆర్ ఆల్ ఫిజికల్ మ్యాటర్స్ ఈజ్ ది ఎస్సెన్షియల్ ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ ఇంట్రెస్ట్, నీ గమ్యం అంతా కూడా నీ సాధన యొక్క గమ్యం నీ దేహం ప్రకారంగా నీ దేహాన్ని మాయం చేసుకోవడం నీ గమ్యం, ఇప్పుడు నీ దేహం మాయం అవ్వదు ఇంకో 400 రూపాయలు ఖర్చు అవుతుంది నీకు నష్టం ఏంటంటారు భగవాన్, ఏం చెబుతున్నాడు నీ దేహం మాయం అవదు పని అలాగే ఉంటుంది పని దాని వలకళ్ళకు తీసుకెళ్లి ఇప్పుడు 400 ఖర్చు అవుతాయి పొల్ల కూడా రేటు పెరిగింది ఇప్పుడు అంటే నువ్వు నీ సాధన యొక్క గమ్యం దేహాన్ని మాయం చేసుకోవటం నువ్వు మోక్షాన్ని పొందటం, నువ్వు మోక్షాన్ని పొందావనుకో, నీ దేహం మాయమవుదానికి నష్టాన్ని ఇంకో 400 ఖర్చు ఆ దేహం పాడి దేహాన్ని కాల్చేస్తున్నాడు కదా. నువ్వు ఎంత సాధన చేసి నీ దేహాన్ని మాయం చేసుకుంటావో ఒక 400 రూపాయలు విలువ నువ్వు చేసి సాధన, ఇంతకుపోయి నువ్వు బతికిది. నీ వెనకాలలో 400 ఇచ్చి 400 ఖర్చు పెట్టి నీ దేహాన్ని తగలబెట్టలేరా? ఆ మాత్రం కూడా నీకు పని చేయలేరు. 400 ఖర్చు పెట్టి నీ దేహాన్ని తగలబెట్టేటది శక్తి లేని వాళ్ళు. అండ్ నువ్వు జీవితం పొడిగిన సాధన చేసి దేహాన్ని మాయం చేసుకోవడం నీ లక్ష్యం? అదే నీ ఎయిమా? అదే నీ గోల్లా? అదే నీ డెస్టినేషన్? ఈ ఫిజికల్ మ్యాటర్స్, ఈ మహిమలు, ఈ మెరికల్స్ నా దగ్గర చెప్పకండి. దీస్ ఆర్ ఆల్ ఫిజికల్ మ్యాటర్స్, దీస్ ఆర్ ఆల్ మెరికల్స్. నువ్వు పొందవలసింది ఏదో దాన్ని చూసుకో. శరీరం అదృశ్యమైతే అదృశ్యం అవుతుంది, శవం అయితే శవం అవుతుంది. అదృశ్యం అయితే గొడవ లేదు, శవం అయితే ఇప్పుడు కాలుస్తారు, నష్టం ఏంటి అంట. నువ్వు పొందవలసింది ఏదో పొందవలసింది ఏదో పొందావు లేదో చూసుకో. నువ్వు ఎవరగా ఉన్నావో ఆ వస్తువు నువ్వు తెలుసుకున్నావు లేదో అది చూసుకో. అంతేకాని శరీరం మాయేందో అవ్వలేదు దాని గురించి కాదు. అది నీ గమ్యం కాదు, అది నీవు గమ్యం కాదు. నీ గమ్యం ఏంటో స్పష్టపరచుకోను. ఆ గమ్యానికి సంబంధించినటువంటి కన్ఫ్యూజన్ నీకు ఉండకూడదు, దానికి సంబంధించిన క్లారిటీ నీకు ఉండాలి. క్లారిటీ లేకపోతే దాన్ని నువ్వు పొందలేవు. లెక్క చేసేవాడికి అనుమానం వస్తా అంటే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ రాదు. ఇది తప్పు. మనకు కరెక్ట్ లెక్క చేసేవాడికి ఇది కరెక్ట్గా చేస్తున్నావు లేదా అనుమానం వస్తున్నావు అనుకున్నవాడు కరెక్ట్ ఆన్సర్ రాదు. వాడికే తెలియనప్పుడు బోధించేవాడు వినేవాడికి ఎలా తెలుస్తుంది? హరి నాట్ దిస్ సార్, నువ్వు ఆత్మవా దేహనవా? ఒకవేళ ఏమంటున్నారంటే అంటే నీరవ్య ఎక్కడ ఐక్యం అయిపోయింది అంటున్నాడు కదా. నీరవ్య ఐక్యం అమ్మకూడదని ఏం చెప్పటం లేదు. ఐక్యం అయింది అవ్వదు, అది అప్రధానమైన విషయం, అది అప్రధానమైన విషయం. అర్జున్ నాట్ దిస్ సార్, నువ్వు ఆత్మవా? ఆత్మ కాదా నువ్వు? అంటే దేనికైతే చావులేదో ఆ వస్తువు నువ్వు కాదా? అర్జున్ నాట్ దిస్ సార్, అది కదా. అదే నువ్వైతే వై ట్రబుల్ అబౌట్ అదర్ మ్యాటర్స్? ఈ శరీరం ఏమైతే మిగతా గొడవ? ఈ శరీరం ఏమైతే ఆ గొడవ నీకెందుకు? నువ్వే కనుక ఆత్మ అయితే శరీరం గొడవ నీకెందుకు? అరిగినది సార్, వై ట్రబుల్ అబౌట్ అదర్ మ్యాటర్స్? నువ్వు కాని దాని గురించి, నువ్వు కాని గొడవల గురించి నీకెందుకు? కొంతమంది ఏమనుకుంటారంటే నేను చచ్చిపోతే ఈ ప్రపంచం అంతా ఏమైపోతుంది అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సంసారం ఏమైపోతుంది, ఈ ప్రపంచం, ఈ సంసారం బాగుపడుతుంది, బాగుపడదేమో అనుకుంటాడు. ఈ ముసలుడు అందరూ ఏమనుకుంటారంటే నేను చచ్చిపోతే ఈ సంసారం ఏం బాగా, చచ్చిపోతే ఈ సంసారం బాగుపడుతుంది అది తెలియక కంగారు పడుకుంటాడు. బదాని చెప్పేది ఏంటంటే నువ్వు కాని దాని గురించి కూడా నీకెందుకోయా? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? కండవిల్లో ఉన్నాం. ఎక్కడున్నాం? కండవిలో. ఇది తణుకు అనుకుంటావు అనుకో, నువ్వు ఇలా జపం చేస్తావు, ఇది తణుకు అవుతుందా? ఇది తణుకు అవ్వదు. నువ్వు కానిదాని గురించి ఎంత జపం చేసినా నువ్వు అవును, నువ్వు కానిదాన్ని నువ్వు అవును అవును అనుకున్నది అవదు. నువ్వు కానిదాని గురించి ఆలోచిస్తావు ఎందుకు? నువ్వు కానిదాని గురించి కంగారు పడతావు ఎందుకు? నువ్వు కానిదాని గురించి ట్రబుల్స్ తెచ్చుకుంటావు ఎందుకు? అసలు నువ్వు కాని విషయాల గురించి ఎవరు ఆలోచించమన్నారు? ఆ దుమ్మంత తెచ్చి నీ ముఖానికి ఎవరు రాసుకోమన్నారు? వై ట్రబుల్ అబౌట్ అదర్ మ్యాటర్స్. నీ చెరిగ్గడి నీ చేతిలో ఉందనుకో, ఆ రసం అంతా బయటపడేసి ఆ తుక్కంతా జేబులు వేసుకు తిరుగుతావు. భగవాన్ ఏమంటారు తెలిసి, చెరుగ్గడి నీ దగ్గర ఉందనుకో, నువ్వేం చేయాలి? రసాన్ని తీసుకోవాలి, పిప్పి బయటపడాలి. అంతేకాని రసం అంతా బయట గుమ్మరించేసి ఆ పిప్పి బుధాన్ని వేసుకు తిరుగుతావా? ఊరేగిస్తావు? ఇదేనా నువ్వు చేసే పని? అంటే ఏదైతే ముఖ్యమో ఆ ఎస్సెన్స్ని వదిలేసి ఎస్సెన్స్ కాని దాన్ని పట్టుకుని ఊరేగుతావు? ఏదైతే ఎస్సెన్స్ దాన్ని వదిలేసి ఎస్సెన్స్ కాని దాన్ని పట్టుకుని ఊరేగుతావా? పొగనట్టేది ఎస్సెన్స్. ఇప్పుడు మామిడి పండు ఉందనుకోండి, అందరు రసం అంతా కింద పెండేసి ఆ తొక్కల బుధాన్ని వేసుకు తిరుగుతావని అడుగుతున్నారు భగవాన్. టేక్ ది ఎస్సెన్స్. భగవాన్ ఏమంటున్నారు? ఐ టేక్ ది ఎస్సెన్స్. వై ట్రబుల్ అబౌట్ అదర్ మ్యాటర్స్? టేక్ ది ఎస్సెన్స్. ఇప్పుడు ఆ చెరుకు రసంలో ఆ చెరుకు గడ్డలోని రసం అంతా మీరు తీసేసుకున్నారనుకోండి, ఆ పిప్పి ఏమైతే రోడ్డు మీద ఉందో లేకపోతే పెంట మీద ఉందో లేకపోతే గోడ పక్కన ఉందో ఏమైతే నువ్వు ఆ పిప్పి నీకు అక్కర్లేదు ఇంకా. అలాగే నువ్వు పొందవలసిన వస్తువు పొందిన తర్వాత ఈ దేహంతో నీకు పని లేదు. అలాగే చెరుకు గడ్డలోని రసంతో నువ్వు తీసేసుకున్న తర్వాత ఆ పిప్పితో నీకు పని లేదు. ఆ పిప్పి ఎక్కడ ఉంది? గోడ పక్కన ఉందా? పొయ్యిలో ఉందా? పెంట మీద ఉందా? ఆ గొడవ నీకు. ఇంకేం ఇంతకీ భగవాన్ చెప్పిందని మీరు ఉమ్మేస్తారు ఎక్కడైనా. మీరు ఆ పక్కన ఉమ్మే చెడిపోతారు, ఇక్కడ తణిగిరిపోతారు, ఉమ్మే ఉందో ఎలాగుందో ఎక్కడ ఉందో ఉమ్మే చేస్తారని ఆలోచిస్తారు. కానీ ఇక్కడ ఉమ్మేస్తారని మీరు ఉమ్మేసి ఎక్కడికి వెళ్ళిపోతారు, మీరు తణుకు వెళ్ళిపోయారు, ఉమ్మ ఎలా ఉందో ఏంటో ఉమ్మ గురించి మీరు ఆలోచిస్తారు. మీ బాడీ ఇక్కడ అంతే. టేక్ ది ఎసెన్స్ వై ట్రబుల్ అబౌట్ అదర్ మ్యాటర్స్. టేక్ ది ఎసెన్స్ రిజెక్ట్ అదర్ లెర్నడ్ థియరీస్ ఆర్ యూసెస్. ఏదైతే బ్రహ్మానుభవం కలగటానికి ఉపయోగం లేని మాటలు ఎవరు చెప్పిన ఉపయోగం లేని మాటలు కింద తీసి ఓ పక్కన పెట్టి ఇప్పుడు మనకి గది తెలుసుకుంటాం. గది అది తెలుసుకుంటాం. అందరూ ఎర్ర చీమలు ఉన్నాయి, కండ చీమలు ఉన్నాయి, చీపురు పొట్టలు ఏమున్నాయి, ఇలా తీసుకుని ఇదే నీవు చేసి పని ఆ తుక్కంత తీసుకెళ్ళిపోయాను అక్కడ. అలాగే నేను ఇప్పుడు మంచి విషయం నేను ఏదో కొన్ని విషయాలు మీకు చెప్పాను అనుకోండి, అనుకోండి మాట వస్తుంది. ఇందులో ఎస్సెన్స్ ఉంటే మీరు తీసుకోండి. ఇందులో ఎస్సెన్స్ ఉంటే ఇందులో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే అంటే మీ బ్రహ్మానుభవం కలగటానికి ఉపయోగపడే మాటలు ఉంటే మీరు తీసుకోండి. మీ బ్రహ్మానుభవం కలగటానికి ఉపయోగం లేని మాటలు కూడా నేను చెప్పాను అనుకోండి, అక్కడ రిజెక్ట్ ఇట్ తీసుకో పక్కన పెట్ట. అంటే మీరు ఇల్లు తుడి చేసుకుంటారు కదా, పెంట ఏం చేస్తారో జేబులేసి తిరుగుతారండి. అందుకని మీరు అట్టి పని తినేస్తారండి, ఆ తొక్కలు జేబులేసి తిరుగుతారండి. మీరు తొక్కలు ఏం చేస్తారో ఆ పక్కన పడేస్తారు. అలాగే నేను చెప్పిన మాటల్లో మంచి మాటలు మీ బ్రహ్మానుభవం కలగడానికి ఉపయోగపడే మాటలు ఉంటే తీసుకోండి, మిగతా పాటలు తొక్కలు అవతా పడేసినట్టు అవతా పడండి. టేక్ ది ఎసెన్స్. మీరు కావాల్సి మీకు పనికి వచ్చి దీన్ని తీసుకొని పనికి రండి. ఊసి నేను కూడా కొన్ని అనవసరమైన విషయాలు మీకు చెప్పుండొచ్చు ఈ ప్రవాహంలో, అట్లని తీసుకోద్దాం. నీకు పనికి వచ్చే తీసుకో, నీకు ఉపయోగపడే తీసుకో, నీకు యూస్ఫుల్ అయ్యే తీసుకో, యూస్లెస్ వద్దు. యాక్యురసీ చూడండి. ఒకటి యాక్సిడెంట్ ప్రమాదవశాత్తు నేను కూడా మీకు ఉపయోగం లేని మాట ఏదైనా చెప్పొచ్చు. ఆ యూస్లెస్ మాటలు ఏదైనా చెప్తే దాన్ని పక్కన పెట్టే, పెంట పొగో పక్కన, నీ ఇంట్లోనే దుమ్ము పక్కన పడేసినట్టు, పెంట పొగ్గులో పడేసినట్టు. ఇంకేమి యూస్ఫుల్గా చెప్తే ఉపయోగపడే మాట అంటే బ్రహ్మానుభవానికి ఉపయోగపడే మాటలు నీకేమైనా ఉంటే వాటిని మాట ఆ ఎస్సెన్స్ తీసుకో. టేక్ ది ఎస్సెన్స్ అంటే యూస్ఫుల్ థింగ్స్ తీసుకో, యూస్లెస్ వదిలే. నీకు ఉపయోగపడేది తీసుకో. ఉపయోగనని ఇప్పుడు వంకాయలు కొంటానికి వెళతాం. వంకాయలతో మనం పేచి పెట్టాం. అందులో మంచి వంకాయలు ఏరుకుంటాం, చెడ్డ వంకాయలు అక్కడ వదిలేసి వచ్చేస్తాం. కానీ అవి వంకాయలు అమ్మి ఒడితో పేచి పెడతామని ఇటువంటి వంకాయ తెచ్చామంటని లేదా కొంటాం మానేస్తాం మనకు నచ్చబోతుంది. మంచి చెడ్డ ఉంటే మంచి వంకాయలు మనం సంచి వేసుకుంటాం, చెడ్డ వంకాయలు వదిలేసి అక్కడికి వెళ్ళిపోతాం. కానీ అటు మనం పేచీలు పడం. అలాగే ఇక్కడ భగవాన్ చెబుతున్నా నీకు పని మేము ఏదో చెబుతున్నాం, నీకు పనికి వచ్చి తీసుకో, పనికి రాని వదిలే. రేపు సమానముగా రేపు మధ్యాహ్నం 2 గంటలకి వివరాలు వెల్కమ్. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. అంటే కృష్ణుడు అంటే బాగా ఇష్టం అన్నాడు కొంతమంది అంటారు. అంటే పరతత్వమే కృష్ణుడు. వాళ్ళందరూ ఏమంటారంటే కృష్ణుడు పాలంటారు. మిగతా వాళ్ళందరూ మేకడ, ఎన్నపోస, పెరుగు, మజ్జిగ అంటారు. అంటే కృష్ణుడు అంటే కొంతమందికి బాగా ఇష్టం ఉంటుంది. అంటే పరతత్వం వాడని చెప్పేవాళ్ళు. అంటే ఎన్నపోసను కాదనరు. ఎన్నపోస ఎక్కడి నుంచి వచ్చింది? పాలలోంచి వచ్చింది. మేకడ ఎక్కడి నుంచి వచ్చింది? పాలలోంచి వచ్చింది. మజ్జిగ ఎక్కడి నుంచి వచ్చింది? పాలలోంచి వచ్చింది. నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది? పాలలోంచి వచ్చింది. అన్ని కృష్ణుల్లోంచి వచ్చినాయి అని చెప్పడం కోసం కృష్ణ ఇజ్ మిల్క్, నేను శివ ఇజ్ కరడ్ అంటారు. అంటే కృష్ణుడు అంటే బాగా ఇష్టం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే.
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఆ కృష్ణ చైతన్య భక్తులు అంటారు ఇంటికి నోరు నల ఖాళీగా ఉంది హరి బోల్ అంటారు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ 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 ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమః శివాయ 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 శివ శివ శివాయ నమః శివ శివ శివాయ నమః శివ శివ శివాయ నమః శివాయ నమః శివ శివ శివాయ నమః శివ శివ శివాయ నమః శివ శివ శివాయ నమః శివాయ నమః శివ శివ శివాయ నమః శివ
భగవాన్ ఎప్పుడు నమస్కారాలకి ఈ ఫార్మాలిటీస్కి ఈ ట్రెడిషన్స్కి వీళ్ళకన్నింటికి అంటే సబ్జెక్ట్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు. ఎవరైనా ఆయన పాదాలకు నమస్కారం పెట్టడానికి ప్రయత్నం చేస్తే వద్దని వాడు, మీకు కావాల్సిన నమస్కారాలా సబ్జెక్టు. ఈ ట్రెడిషన్స్, ఈ రిలిజియన్స్, ఈ ఫార్మాలిటీస్కి వీటి ప్రాముఖ్యత అంత పెద్ద ఎక్కకూడదు, సబ్జెక్టే. మీకు కావలసిన ఈ నమస్కారాలు ఈ ఫిజికల్ ఎక్సర్సైజా లేకపోతే సబ్జెక్ట్ మ్యాటర్. మీకు కావలసింది రసమా తిప్ప, మీకు కావలసింది అరిటి పండులోనూ గుజ్జా లేకపోతే తొక్కలా,